நாராயணா நாராயணம் நாராயணா நாராயணம் ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் நமோ பகவதே ருத்ராய. சிவாய நமஹ சிவாய நமஹ ஓம் நம சிவாய. కొంతమంది ఈ రోజు చేస్తున్నారు గురి పూర్ణిమ, కొంతమంది రేపు చేస్తున్నారు. మేము రేపు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రోజున సూర్యుడు ఉదయించేటప్పుడు గురి పూర్ణం రాలేదు. 7:30 దాకా గురి పూర్ణం, రేపు సూర్యుడు ఉదయించేటప్పుడు గురి పూర్ణం ఉంటుంది. అంచేత కొంతమంది తగులు చేస్తారు, కొంతమంది మిగుడి చేస్తారు. మేము మిగుడి చేస్తున్నాం, తగులు చేస్తారు. అయ్యా 11 దాకా భక్తులు ఎలా మామూలు గురి పౌర్ణం రోజు వచ్చినట్టు వచ్చేసారి, తెలియక వచ్చారేమో అనుకున్నాం. రేపు గురి పౌర్ణం ఈ రోజున కాదు, మేం చేసి కానీ కొన్ని దేవాలయాలు ఈ రోజునే చేస్తున్నారు. మొదటి గురువు నారాయణుడు, తర్వాత గురువు వ్యాసుడు, ఇప్పుడు మనం వ్యాసుడి జయంతి. రేపు వ్యాస పుణ్యం అంటే వ్యాసుడి జన్మదినోత్సవం. తర్వాత శంకరాచార్య, తర్వాత ఎవరు గురువులు వారు వందే గురు పరంపర. అక్కడి నుంచి నారాయణుడు వారు తర్వాత మధ్యలో వచ్చారు గురువులు, చాలా మంది వస్తున్నారు. వ్యాసుడు శంకరుడు తర్వాత మన గురువు, వీరందరికీ ఈ గురి పరంపర అందరికీ ఈ గురి పూర్ణిమ రోజున నమస్కారాలు తెలియపరచుకోవడానికి ఈ గురి పూర్ణిమ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గురి పూర్ణం అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాసుడి జన్మదినోత్సవం. అంటే వ్యాసుడు నారాయణుడి యొక్క అంశ భారతం రాశాడు. అసలు వ్యాసుడి పేరు వ్యాసుడి కాదు, కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పేరు వ్యాసుడి కాదు, కృష్ణ ద్వైపాయనుడు. కానీ వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన రాకముందు, భూమి మీదకి రాకముందు వేదాలన్నీ ఒక రాశి కింద ఉండవు, అందరూ అధ్యయనం చేయడం కష్టం. అంటే వేద రాశిని 4 వేదాల కింద విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అంటే అన్ని వేదాలు చదవటం కష్టం. కొంతమంది ఋగ్వేదాన్ని, కొంతమంది యజుర్వేదాన్ని చదివి, ఎవరో చదివింది ఆ వేదాన్ని సమాజంలో ప్రచారం చేసేవారు. ఆ రకమైన ట్రైనింగ్ వ్యాసుడు ఇచ్చాడు. వేదాలను విభజించి, వేదాలను విభజించాడు కాబట్టి, వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. అసలు పేరు అది కాదు. అంటే వ్యాసుణ్ణి మహావిష్ణువునే మనం నారాయణుడు అని అంటాం. వ్యాసుడికి ఎంత గౌరవిస్తారంటే, మహావిష్ణువుకి 4 చేతులు ఉన్నాయి, వ్యాసుడికి 2 చేతులు ఉన్నాయి, మహావిష్ణువు 4 చేతులు. ఇప్పటికే చేతులు తేడా, కానీ ఈయన కూడా మహావిష్ణువుతో సమానం. వేదవ్యాసుడు కూడా అంత గౌరవిస్తారు వ్యాసుడికి భారతీయ సంస్కృతిలో. అష్టాదశ పురాణాలు రాశాడు, వేదాన్ని విభజించాడు. తర్వాత ఆయన తెలుసుకున్న విద్యనంత చిన్న చిన్న సూత్రాల కింద, పొట్టి పశ్చిమ వర్గాల కింద బ్రహ్మసూత్రాలు రాశాడు. పంచమ వేదం, భారతం కూడా వేదముతో సమానమే. ఇది కూడా పంచమ వేదం అంటారు. మహాభారత 100 శ్లోకాలు రాశాడు. ఆ మహాభారతం యొక్క సృష్టి అద్భుతం. ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎన్ని రకాల మనస్తత్వాలు మనుషులు ఉంటారు. వాళ్ళందరి గురించి భారతంలో చర్చించాడు. అందుకే మహాభారతం రాసి వ్యాసుడు ఏమన్నా అంటే, ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతంలో ఉండొచ్చు, కానీ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే అన్ని రకాల మనస్తత్వాలు గల వాడిని ఊహించి అందులో రాశారు. ఈ మనం చదివే విష్ణు సహస్రనామాలు భగవద్గీత అయినా భారతంలో భాగం. మహాభారతం అంటే పంచమ వేదం అంటారు. అంటే వేదాలు చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం. పైగా దానికి సంస్కృత భాషా పఠ్యం ఉండాలి. ఈ భారతం అయితే అందరికీ అర్థమయ్యేలా రాశారు. మానవ మనస్తత్వం, మానవ బిహేవియర్ ఎలా ఉంటుంది, అసూయ ఎలా వస్తుంది, కారణం లేకుండా ఇతరులతో ఎలా విరోధాలు పెట్టుకుంటారు, కొంతమంది చిన్న ఇన్సల్ట్ను కూడా భరించలేరు, అవమానాలు ఎందుకు భరించలేరు, స్ట్రాంగ్ మైండ్స్ ఎలా ఉంటాయి, వీక్ మైండ్స్ ఎలా ఉంటాయి, ఇతరుల శ్రేయస్సు కోరేవాళ్ళు ఎలా ఉంటారు, ఇతరుల యొక్క క్షేమం కోరిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా రకరకాల మనుషుల గురించి ఎంతో విభిన్నమైనటువంటి బహుముఖ మేధావి వ్యాసుడు. ఈ రకరకాల మనస్తత్వాల గురించి భారతంలో చర్చించాడు. అంటే ఈ మహాకావ్యాలు రెండు, భారతం ఒకటి, రామాయణం ఒకటి, ప్రతి హిందూ ప్రతి హిందువు చదివిస్తే చదువుకోవచ్చు. అయితే పెద్దలు ఎవరైనా చెప్తే శ్రవణం అనేది చెయ్యాలి. ఆ కావ్యాలు రెండు అది మామూలుగా మన న్యూస్ పేపర్ లాంటివి కాదు. ఈ కొండలు ఎంతకాలం ఉంటాయి, నదులు ఎంతకాలం ప్రవహిస్తాయి, భూమి ఎంతకాలం ఉంటుంది, అంతకాలం ఆ రెండు కావ్యాలు ఉంటాయి, భారతం రామాయణం. అందులో మహాభారతంలో లోపల ఉన్న గ్రంథాలు, అందులో ఇంక్లూడ్ చేసినటువంటి గ్రంథాలే విష్ణు సహస్రనామాలు. భీష్ముడు చెప్పాడు, భీష్ముడి చేత చెప్పించాడు ఈ భగవద్గీత. స్వయంగా భగవంతుడు యుద్ధ భూమిలో, యుద్ధ ప్రారంభంలో అర్జునుడిని నెపంగా పెట్టుకుని ఈ భగవంతుడి చేత పాడబడింది. భగవంతుడి చేత పాడబడింది కాబట్టి అది భగవద్గీత. మనం అందరం దురదృష్టవంతులు. ఎంచదంటే మనం చేసే స్నేహాలు మంచివి కాదు, మనం పెరిగే వాతావరణం మంచిది కాదు. అంటే భగవద్గీత మీద మనకి గౌరవం ఏర్పడటం లేదు. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాటలే భగవద్గీత. ఏదో కృష్ణుడంటే ఏదో వసుదేవుడు గారి అబ్బాయి అని, ఏదో మనలాంటి వాడని, ఏదో పొలిటీషియన్ అని, అంబాసిడర్ అని ఇలా చూస్తున్నాం. మన స్నేహాలు మంచివి కాకపోవటం, సాక్షాత్ పరబ్రహ్మ మన అంతర్యామగా ఉన్న నారాయణుడు ఆ కృష్ణ రూపంలో వచ్చి భగవద్గీతను ప్రవచనం చేశాడు. భగవంతుడు ఎంత సర్వజ్ఞుడు, అంతర్యామి, అంతటా వ్యాపించిన వాడు, సర్వశక్తివంతుడు, మోక్షదాత, జ్ఞానదాత. ఆయన యొక్క ఔన్నత్యం తెలియకపోవటం వల్ల ఆయన మీద గౌరవం లేదు, ఆయన చెప్పిన శాస్త్రం మీద, గీత మీద కూడా మనం గౌరవం లేదు. పరావిద్యలు, అపరావిద్యలు అనేది రెండు రకాల విద్యలు ఉపనిషత్తుల్లో చెప్పారు. రెండు రకాల విద్యలు ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ కూడా అపరావిద్యల్లో వస్తాయి. పరావిద్య అంటే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. దాని గురించి భగవద్గీతలో సమగ్రంగా, సమన్వయంగా ఎల్కేజీ చదివిన వాళ్ళు మొదలు పీజీ చదివే వాళ్ళ వరకు ఎవరు ఏ స్థాయిలో ఉన్న సాధకులు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా భగవంతుడు ఉవాచ అర్జునుడి నిమిత్త మాత్రం బాబా సభ్యసాచం. ఎవరొకరిని ఒంపు పెట్టుకోవాలి కాబట్టి నాకు అర్జునుని ఒంపు పెట్టుకుని చెప్పాడు. భగవద్గీత రాజు చెప్పాడు యుద్ధం కూడా అర్జునుడు నాకు నెపంగా పెట్టుకుని యుద్ధం చేశాడు. గౌరవం లేదు మనకు భగవంతుడి మీద, గౌరవం లేదు మీది సాధనలు ప్రాణాయామాలు తర్వాత చూద్దరు కానీ అసలు గౌరవం లేదు. గౌరవం అంటే శాస్త్రం మీద కూడా గౌరవం వస్తున్నారు. ఈ చెప్పిన వాడి మీద గౌరవం లేదన్నప్పుడు ఆయన చేత చెప్పమన్నది శాస్త్రం మీద మనకు గౌరవం ఎలా వస్తుంది? అంటే మన బుద్ధులు కలుషితం అయిపోవటంలో ఇలా తయారు. ఇంకా శంకరాచార్య వారికి సవరణలు చేద్దాం, కృష్ణుడికి సవరణలు చేద్దాం, వ్యాసుడికి సవరణలు చేద్దాం, వాళ్ళకి బుద్ధి లేదు వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటే ఇంకా మనం ఏం పనికి వస్తాం? మనకి ఈ గోడ పక్కన ఏముందో తెలియదు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు రాబోయేది చూసి రచన చేయగలరు. అక్కడ దాకా ఇంతకి మీ ముఖాలు చూసి ఈ పూర్వజన్మలో ఎటువంటి రాబోయే జన్మలో ఎటువంటి చెప్పగలుగురు గురువులు ఉన్నారు. ఇదికే మీ ముఖం చూసి మీరు పూర్వజన్మలో ఎక్కడ జన్మించారు, రాబోయే జన్మల్లో ఎక్కడ కడుతున్నారు, ఇదికే ముఖం చూసి చెప్పగలిగినటువంటి గురువులు ఉన్నారు ఇప్పుడు కూడా. అలా చెప్పగలిగిన వాళ్ళు కాంచి పరమాచార్య కూడా ఆ స్థాయిలో వాడు. అంటే వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి వాళ్ళకి అభిరుచి కలుగుతుంది, వాళ్ళు తరించడమే ముఖ్యం. వాళ్ళకి ఇంకో ఏ ఆచార్యుడికైనా ఆ భక్త కోటి తరించడం తప్పించి ఇంకో జయం వాళ్ళకి లేదు. అది భక్తి ఎందుకు, జ్ఞానం ఎందుకు, దేనికి మీటింగులు సత్సంగాలు ఇవన్నీ ఎందుకు? అమృత అనుభవం పొందటం, అద్వైత అనుభవం పొందటం. నిజంగా అద్వైతానుభవం పొందే వరకు, అమృతానుభవం పొందే వరకు వాళ్ళ ధనవంతుడైనా ధనం లేకపోయినా పండితులైనా పామరులైనా ప్రతి జీవుణ్ణి కూడా అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడు. ధనం లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనకు ధనం వస్తే శాంతిగా ఉండొచ్చు అనుకుంటారు, చివరికి మిగిలి అశాంతి పెరిగింది. చదువు లేని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనకి ఏదో పాండిత్యం సంపాదించేస్తే శాంతిగా ఉండొచ్చు అనుకుంటారు, శాంతి రాదు వస్తే అశాంతి రావచ్చు. ఇప్పటికి అలా అనిపిస్తుంది, మాకు చాలా దుఃఖాలు పడుతున్నాం అంటే చాలా కష్టాలు పడుతున్నాం అని చేస్తే అశాంతిగా ఉండాలి అంటారు అనుకుంటారు. మనం చెప్పుకునే మాటలో నోటికి నూరిపాళ్ళు అసత్యాలు. ఇందులో శ్రీరాముడు అవతార పురుషుడైనటువంటి శ్రీరాముడికంతా కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి. రాజ్యం పోయింది, అడవికి పోమన్నారు, పెళ్ళని ఎవరో రాక్షసులు తీసిపోయారు, రకరకాల బాధలు, నేల మీద పడుకోవటం, అయోధ్యలో మంచం మీద పడుకుంటే ఇక నేల మీద పడుకోవటం. రాముడికంటే మేము ఎక్కువ కష్టాలు పడ్డవాళ్ళు మేము ఉన్నామని ఎవరైనా ఉంటే చెప్పండి. అన్ని కష్టాల మధ్యన శాంతిగా ఎలా ఉండగలిగాడు, ముఖంలో వికారం లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు, లోకంలో ఉంటూ లోకవాసం లేకుండా ఒక దేహానికి కట్టుబడి ఉండే దేహానికి సంబంధించిన వాసన లేకుండా ఎలా ఉండగలిగాడు? దుఃఖ కారణాలు బయట లేనే లేవు, మనకు ఉంపని దుఃఖకరణం లోపల ఉంది కానీ అది బయట లేదు. కొంతమంది అన్ని విధాల కష్టాలు పడుతూ చివరికి తిండికి కూడా ఇబ్బంది పడుతూ శాంతిగా ఉండే మనుషుని చూశాను నేను. మరి ఎందుకు ఉండగలుగుతున్నారు శాంతిగానే? బయట పరిస్థితులన్నీ అవద్దారు అంటే మన సమస్యను మనం పరిష్కారం చేసుకోలేక ఆ కారణం వల్ల అశాంతి వస్తుంది, ఈ కారణం వల్ల అశాంతి వస్తుంది, ఆ కారణం వల్ల దుఃఖం వస్తుంది అనుకోవటం కానీ మనం ఆ కారణాలు నిజం కాదు. మన ఆ దేహాభిమానం, ఆ దేహాభిమానం వల్లే నీకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. మన దుఃఖానికి అశాంతికి బయట కారణాలు కాదు, దేహబుద్ధి ఒకటే కారణం. ఈ మధ్యన అలా జరిగిందని, ఆ మధ్యన అలా జరిగింది అని చెప్పి దుఃఖంగా ఉంటున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళకి తెలియదు, అది నిజమనుకుని అలా చెప్తా ఉంటారు. దుఃఖం బయట కారణం అసలు లేనా లేదు. ఈ రమణ మహర్షి గారు చెప్తారు కదా, నేను 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 మీకు భారతదేశానంతా మీకు రాసి ఇచ్చేసిన భారతదేశం అందరు ప్రజలందరూ ఎవరు మీరు ఒక వ్యక్తికి రాసి ఇచ్చేసిన రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేసిన మీకు కనుక నేను ఉంటే మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టు, ఒకటే విడిచిపెట్టు. మీకు 1,000 కోట్లు ధనం ఉందనుకోండి, అనుకోండి 1,000 కోట్లు ధనం ఉందనుకోండి, కానీ ఆ నేనులోంచి మీరు బయట ఆ దేహగతమైన నేను దేహంతో తాదాత్మ్యం పొంది ఆ నేనులోంచి మీరు బయటకు రా, ఈ జన్మలో కాదు కోటి జన్మలు వచ్చి మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టం. సఫరింగ్ సారో ఈ రెండు విడిచిపెట్టం. అయితే ఎవరికి కావాలి ఇవన్నీ అబద్ధాలు అనుకుంటారు, కానీ ఇవన్నీ అబద్ధాలని ఎందుకు అనుకుంటామంటే భగవంతుడు మన క్షేమం ఎంత కోరుతున్నాడు, భగవంతుడు భగవంతుడి కంటే మించి మన క్షేమం కోరేవాడు సృష్టిలో ఎవడు లేడు. మనకు సుఖుడు తాళిని అయితే మన క్షేమం కూడా ఎవడు మంచి మాటలే చెప్తాడు, కానీ చెడ్డ మాటలు ఎవడో చెప్పడు. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాటలు. భగవంతుడు అంటే ఎంతటి వాడో తెలియకపోవటం వల్ల భగవంతుడి చెప్పి చెప్పబడిన శాస్త్రం ఏంది కూడా మనకు ఆదరణ లేదు, గౌరవం లేదు. ఉండవలసినంత వినయం లేదు. మన శాస్త్రం మనకు అర్థం కాకపోవడానికి కారణం గర్వం. కొంతమంది పాండిత్యం ఉంటుంది, వాక్యాలు చదువుతారు, శబ్దం అర్థం తెలుస్తూ ఉంటుంది, కానీ శబ్దం హృదయాన్ని పట్టుకోలేరు. వాడు శబ్దానికి అర్థం తెలుస్తుంది అంతే వాడికి, కానీ శబ్దం ఎందుకు సృష్టి చేయబడింది, ఎందుకు పుట్టబడింది అంత లోతులోకి వాడు వెళ్ళలేడు. ఎంచేది వాడు గర్వం, వాడు అహంకారం అంత లోతులోకి వెళ్ళినావు. మనం బాగుపడటానికి అసలు ఒక వాక్యం చాలు. మనకి అది మన గుండెకి పడితే ఎన్నో వాక్యాలు అక్కర్లేదు, ఒక వాక్యం సరిపోతుంది. అంటే ఈ నేను సమస్య మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, ఏదో చేయండి. ఆ నేనైనా సమస్య ప్రభుత్వం సమస్య కాదు, సమాజం సమస్య కాదు, మన సొంత సమస్య. అది మనం పరిష్కారం చేసుకోలేమనుకోండి, పునర్జన్మలోంచి బయటికి రాలేము, అశాంతిలోంచి బయటికి, దుఃఖంలోంచి బయటికి రాలేము. ఆ యాతనా శరీరం మనల్ని పీడించి తీరు. అంటే మన చదువులు ఎంతవరకు వచ్చాయంటే భగవంతుని సవరణ చేయాలి. మన చదువులు ఎంతవరకు వచ్చినాయంటే భగవంతుడికి ఏమైనా సవరణ, ఎక్కడైనా తప్పులు చెప్పాడమో సవరణ చేద్దాం. అంటే మనం సవరించుకుందాం అనుకోవటాలి కదా మనం. భగవంతుడు చెప్పిన మర్యాదను అనుసరించి మనం సదాచారాన్ని పెంచుకుని మనం సవరించుకోవడం, మనం సవరించుకో అనుకోవటాలి. ఆయన భగవంతుడు చెప్పిన మాత్రమే అమాన్యమైన తీసుకొద్దాం అనుకుంటాం. ఇది మన దుష్టబుద్ధికి కారణం, మన బుద్ధిలో ఉన్న దోషాలకు కారణం. నాకు ఎప్పుడైనా దుఃఖం వస్తే దేవుడు లేడేమో అనుకుంటాం. దుఃఖానికి కావాలనే ఆ జన్మాంతర వాసన బట్టి ఒకసారి దుఃఖం వస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే ఆ దుఃఖం నీకు ఎందుకు వస్తుందో, ఏ కారణం వల్ల వస్తుందో పరిశీలనగా చూస్తే, దాని విచారణ చేస్తే రేపు కాదు ఈ రోజున నశిస్తుంది. అది కాలిపోతుంది, మీకు దుఃఖం వచ్చే కారణం కాలిపోతుంది. దాని పరిశీలనగా చూస్తే అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. భారతంలో కొన్ని మనం ఊహించడం ఘట్టాలు చూపించాడు వ్యాసు. బృహస్పతి దేవతల గురువు, మన గురువు కాదు దేవతల గురువు. దేవతలకు అధిపతి ఇంద్రుడు, దేవతల గురువు బృహస్పతి. ఈ కథ చూస్తే నాకు ఆశ్చర్యం కలగదు. బృహస్పతి అంటే వాదంలో విద్యలో, విద్యలకి తల్లి సరస్వతి దేవి. విద్యలకి తల్లి అయినటువంటి సరస్వతి దేవిని ఓడించాడు బృహస్పతి, అంతటి విద్యావంతుడు. ఇంటికి మీకు ఎందుకు చెప్తా, అంత పెద్దవాడికి ఆ తమ్ముడి మీద అసూయ కలిగింది. మాయని జయంతుడి అంత కష్టం మీకు నేను చెప్తాను. ఎక్కడ బృహస్పతి ఆడి తమ్ముడి మీద అసూయ కలిగి, పరాయి వాళ్ళ మీద కలిగి, సొంత తమ్ముడి మీద అసూయ కలిగింది. ఇది భారతంలో వస్తుంది. ఇంత చేస్తే ఆ తమ్ముడు బ్రహ్మచారి, బ్రహ్మచారి కాబట్టి అసూయ కలగటం కాదు. ఎవరికైనా కోరికలు ఉంటే ఈ యజ్ఞం చేస్తే, వేదంలో ఉంది యజ్ఞం చేసుకుంటే ఈ కోరిక నెరవేరుతున్నారు. వేదంలో ఒక ఆత్మజ్ఞానమే కాదు గురించే కలిసి రకరకాలుగా ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఖగోళ శాస్త్రం, ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. ఒక్క పరావిద్య కాదు అపరావిద్యలు కూడా వేదంలో ఉన్నాయి. వాడు ఆ తమ్ముడు ఏం చేసాడంటే ఆయన పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి వాళ్ళకి ఏ కోరిక నెరవేరటం లేదో, ఆ కోరిక నెరవేరాలంటే ఏ యజ్ఞం చేస్తే ఆ కోరిక నెరవేరుతుందో అవి వేదంలో చెప్పబడినట్టుగా ఈ బృహస్పతి తమ్ముని వాళ్ళు ఆహ్వానించేవారు. ఆ యజ్ఞం వేదంలో చెప్పమన్నట్టుగా చేసేవాళ్ళు వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు. వాళ్ళు కొన్ని కోరికలు, ఈ ప్రజల కోరిక నెరవేరుతున్నప్పుడు షిరిడి సాయిబాబా వల్ల మా కోరికలు నెరవేరిపోతున్నాయని మామూలుగా ఎలా అనుకుంటారో, ప్రజల కోరికలు నెరవేరేటప్పటికి కొంచెం వాళ్ళు గౌరవం వస్తుంది సహజం. అది బృహస్పతి తమ్ముడికి యజ్ఞాలు బాగా చేస్తున్నాడు, వాడి కోరిక నెరవేరుతున్నా వాడు చేసిన యజ్ఞానికి అని చెప్తే ఈ కీర్తి వినాడికి అసూయ వచ్చేస్తుంది ఎవరికి, బృహస్పతి అంతటి వాళ్ళు. ఇది నమ్మలే, ఇది నేను భారతంలో చదివి నమ్మలైపోయింది. బృహస్పతికి అసూయ ఏంటది? బృహస్పతికి అసూయ ఏంటండి? మహావిద్వాంసుడు, మామూలు విద్వాంసుడు కదా. వాదంలో సరస్వతి దేవిని ఓడించిన మహామేధావు, బహుముఖ మేధావు, అతి సూక్ష్మ విషయాలను కూడా గ్రహించగలిగిన వాడు. అప్పుడు ఇంద్రుని పిలిచి మీరు ఇలా ఆయన అగౌరవపరిచడం అన్నాడు. అసూయ లోపల అసూయ పెట్టుకుని తమ్ముడిని అగౌరవపరచడమన్నాడు. గురువు గారు చెప్తున్నారు, ఈ దేవతలు గురువాడు కొన్ని అసూయ పరిష్కారం. అసూయ తన తన అంతర్ధానం మనకి ఇది అసూయ వస్తుంది, ఇందులోంచి మనం బయటపడాలి అంటే ఆ దొంగ నేను ఉన్నాం చేతి ఈ సమస్యలు తప్ప అందుకు నేను చెప్తున్నాడు. వాడు ఎంత పండితుడైనా ధనవంతుడు. ఆ ఇందిరిని పిలిచి అగౌరవపరచడమ్మన్నాడు తమ్ముడు. ఇందిరుడు వెళ్ళాడు, వాడిని అగౌరవపరచలేకపోయాడు, వచ్చేసాడు. పైకి ఇంకోటి అన్నాడు, ఇంకో మాటకి ఇంకా సూయ పెరిగింది ఇందిరుడికి, గురువు గారికి బృహస్పతి. ఏమంటే నిప్పు అన్నిటినీ కాలుస్తుంది, నిప్పు అన్నిటినీ కాలుస్తుంది, నిప్పేం చేస్తున్నా అన్నిటినీ కాల్చు. కానీ మీ తమ్ముడు నిప్పును కూడా కాల్చగలడు. ఈ బాణతోటి ఇంకా సీవై పెరిగిపోయాడు. నిప్పేం చేస్తుంది, ప్రతి వస్తువుని నిప్పు కాలుస్తుంది. కానీ మీ తమ్ముడు నిప్పును కూడా కాల్చగలడు. నిప్పును ఆడు ముట్టుకుంటే నిప్పే కాలిపోతుంది, కానీ ఆడు కాలడు. అంత పవిత్రుడు వాడు గురువు గారు. ఆడి మీద మీ కలిసి అక్కడ విద్యోదే ప్రధానం కాదు, పరమ పవిత్రుడు. అగ్నికి మించిన వాడు అంటే పరమ పవిత్రుని అగ్నిహోత్రంతో పోలిస్తారు. అంటే అటువంటి అగ్నిని కూడా కాల్చగల పవిత్రుడు. అయితే మన గురువు గారికి ఇంకా కోపం పెరుగుతుంది. ఇంకా వాయుదేవుని పంపు, అగ్నిదేవుని పంపు అని చెప్పిలా ఉన్నాడు. ఆయన అవమానపరచడానికి గురువు గారు పాడైపోతున్నారు. గురువు గారు మీరు మేధావి, మీ తెలివితేటలని అసూయ మీద ఫోకస్ చేయండి. ఎలా అంటే ఇంతకు ఏదైనా తాడుందనుకోండి, అది పాము కింద కనిపిస్తాం అనుకోండి మనం. అక్కడ మనం బ్యాటరీ చూస్తే మనకేమైనా అది అనిపిస్తుంది, తాడే పవన్ కదా అనిపిస్తుంది. అక్కడ దాని ఇంకా అక్కడి నుంచి దాని తాలూకు భయం పోతుంది, దాని తాలూకు భయం పోతుంది. ఎప్పుడు అది పవన్ కాదు తాడైన అర్థమైనట్టు. అయితే మీరు మహానాగావి, మీ లోపల అంతర్యాముగా నారాయణ మీద మీ మనస్సును ఫోకస్ చేయండి. చేస్తే అసూయ మీకు పోతుందని మీకు చెప్పదగిన వివరం కాదు అని చెప్తుంటే అప్పుడు తన ఇంటెలిజెన్స్ ని ఫోకస్ చేశాడు. ఫోకస్ చేస్తే అప్పుడు తమ్ముడి మీద అసూయపోయింది. అంటే అసూయ కారణం అంటే ద్వైతం వల్ల వస్తుంది. ఇప్పుడు నీ వేరు నేను వేరనే భేద బుద్ధి నాకున్నంత కాలం ఎవరు అసూయ రాకుండా ఆర్చేయలేరు. ఈ అసూయ ఎక్కడి నుంచి వస్తుందంటే ద్వైతంలోంచి వస్తుంది. భయం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వైతంలోంచి వస్తుంది. ఇష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వైతంలోంచి వస్తుంది. అయిష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వైతంలోంచి వస్తుంది. మీరు ఆ ద్వైతం మీద ఫోకస్ చేసి మీకు ద్వైత బుద్ధి అన్నట్టు మీకు అర్థమైతే తాడులో ఆ తాడులో పాము లేదని మీకు అది తాడును చూసినప్పుడు ఎలాగ అర్థమవుతుందో అలాగే మీ స్వస్వరూపం కనుక మీకు లోపల మీకు విచారణ చేసే శక్తి ఉంది, మీకు బుద్ధిగతమైన శక్తి ఉంది. మీ స్వరూపం మీకు వ్యక్తమైనప్పుడు ఏ బుద్ధి వల్ల మీకు ఇటువంటి కలుగుతున్న అసూయ, ఆ బుద్ధి కూడా మీరు కల్పించుకున్న బుద్ధి నిజం కాదు, మిథ్యా బుద్ధి అని మీకు అర్థమైనప్పుడు అసూయ కూడా పోతుంది అని ఇంద్రుడు చెప్తే అప్పుడు చల్లబడ్డాడు. నేను గురువు గారికి అసూయ అంటాడు. అంటే నీకు ఎందుకు చేస్తున్నా అంటే అమృత అనుభవం కలిగే వరకు, అభేద స్థితి కలిగే వరకు, అద్వైతానుభవం కలిగే వరకు బృహస్పతి అయినా మీరైనా నేను ఒడ్డుకొచ్చామని అనుకోవడానికి వీలు లేదు. మేము ఒడ్డుకొచ్చేసామనుకుంటే ఇంకా ప్రమాదాలు. మన బుద్ధిలో దోషాలు అలాగే పెట్టుకుని మేదే ఒడ్డుకొచ్చేసాం, తరించేసాం, మోక్షానికి జ్ఞానుడు దూరంలో ఉన్నాం అనుకోవటం మరీ ప్రమాదం. తర్వాత మనలో ఉన్నటువంటి ఆ శాంతికి తర్వాత బుద్ధి కృషి, బుద్ధి సూక్ష్మతకి మనం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ప్రతి శరీరం చనిపోతుంది, ధర్మం శరీర ధర్మం, ప్రతి శరీరం కూడా చనిపోతుంది. చనిపోయేటప్పుడు మన బట్టలు, మన వస్తువులు, మనం సంపాదించిన డబ్బు ఇంటికాడ ఉంటుంది. శ్మశానంలోకి మన స్నేహితులు బంధువులు ఎక్కువ మంది కాకపోయినా తక్కువ మంది శ్మశానం దాకా వస్తారు. స్నేహితులు బంధువులు శ్మశానం దగ్గర ఆగిపోతారు, ధనం ఏమో ఇంటికాడ ఆగిపోతుంది. మరణానంతర జీవితంలో మన మంచి మన చెడ్డ, మన ధర్మం మన అధర్మం, ఆ జీవించుండగా మన ప్రవర్తన ఎలా ఉంది. భౌతిక శరీరంలో కొంతకాలం ఉంటాం కదా, ఆ శరీరంలో ఉండగా మన ప్రవర్తన ఎలా ఉంది. బుద్ధిలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మనలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ మనం బుద్ధిలో కొన్ని దోషాలు తొలగించుకోలేక మరణం వచ్చేటప్పటికి తొలగించుకోలేదనుకున్న సాధన చేసే దోషాలు కూడా వచ్చేస్తాయి. భేదబుద్ధి పోలేదనుకోండి, ఆ భేదబుద్ధి కూడా వచ్చేస్తాయి. అంటే మనస్సన్నా జీవుడన్నా ఇవన్నీ ఒకటే పేర్లు, యాతనా శరీరం అన్నా ఇవన్నీ పేర్లు ఒకటే, అవి మనకు కూడా వచ్చేస్తాయి. ధనం రాదు, బంగారం రాదు, స్నేహితులు రారు, చుట్టాలు రారు, మన మనసులో ఉన్న మంచి చెడ్డలు, మన మనసులో ఉన్న ధర్మం అధర్మం కూడా వచ్చేస్తుంది. అది వలకట్లో కాలం, మనకు కూడా వచ్చి దాన్ని పట్టించుకోవటం లేదు. మనం కూడా రాని దాన్ని అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ చేసి ఇది మాయ. చనిపోయిన తర్వాత మనం కూడా వచ్చిన దానికి అది ఇంపార్టెన్స్ ఇవ్వటలేదు. మనం ఇంటికాడ ఆగిపోయేదానికినే లేదా వలకాట్లో ఆగిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ కూడా మరణానంతర జీవితంలో మనకు కూడా వచ్చే ఆ పవిత్రత అంటే ఇంకోటి, మనకు కూడా వచ్చే గుడ్ క్వాలిటీస్ అనండి, బ్యాడ్ క్వాలిటీస్ అనండి, వాటికి ఇవ్వాల్సినటువంటి పవిత్రం మనం ఇవ్వటం లేదు. అంటే ఆ జన్మ ఎందుకు, ఈ జన్మ ఎందుకు వచ్చింది, మనకు ప్రాణం ఎందుకు వ్యక్తం అవుతుంది, మనస్సు ఎందుకు వ్యక్తం అవుతుంది, మనం ప్రాణం కాదు అయినా ప్రాణం వ్యక్తం అవుతుంది, మన మనస్సు కాదు అయినా మనస్సు వ్యక్తం అవుతుంది, ఎందుకు వ్యక్తం అవుతున్నాయి అన్నీ కూడా. అదే జన్మ యొక్క పని ఏంటి, జన్మ ఎందుకంటే జన్మ రాకుండా చూసుకోవడానికి జన్మనే, అది సిద్ధాంతం. ఈ జన్మని ఎలా ఉపయోగించాలంటే రాబోయే జన్మ రాకుండా ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. జన్మ రాకుండా చూసుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోమని సిద్ధాంతం అంటే సారం అన్నమాట, క్వింటెసెన్స్. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే లోపల శుచి బయట శుచి, అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగి యో భక్త సహ మే ప్రియ. లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. బయట శుచి మనకు కూడా రాదు, మనం బయట ఎందుకు శుచిగా ఉండం, బయట ఎందుకు శుచిగా ఉండాలంటే మన వల్ల పక్క వాళ్ళకు వాసన రాకుండా. డైట్ శుచి ఉంటే శారీరక సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ తరచుగా రావు, వచ్చినా తొందరగా తగ్గిపోతాయి. దేహం మెయింటైన్ అవడానికి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దాన్ని శుచిగా ఉంచుకోవాలి. కానీ అన్ని ఎక్స్టర్నల్స్, మన ఇంటర్నల్స్ కి ఇచ్చే వీలు ఎక్స్టర్నల్స్ కి ఇవ్వం. కృష్ణుడి స్నేహితులు ఒకడు ఉండేవాడు, ఫ్రెండ్. ఆడు చిన్నప్పుడు ఫ్రెండ్. ఆడి పేరు ఊకుందిరా, ఏదో పేరు ఉంది, ఆడి పేరు ఊకింది. ఇది భారతంలో వస్తాడు. భారతంలో చెప్పకుండా నేను లోకానికి సంబంధించిన అనుభవాలు భారతంలో చెప్పకుండా ఒక సబ్జెక్ట్ ఇడిచిపెట్టలేదు అన్నాడు వ్యాసుడు. మనం ఎంబీబీఎస్ చదివేస్తాం, బిఏ చదివేస్తాం, బిఎస్సీ చదివేస్తాం, ఎంఎస్సీ చదువుతాం, ఎంఎస్సీ చదువుతాం. భారతాన్ని ఎవడు రచించాడంటే చెప్పలేము మనం. మన తెలుగు దృష్టి వాడు కృష్ణుడి ఫ్రెండ్ ఎవడో ఉండేవాడు. భారత యుద్ధం అయిపోయింది, పాండవుల దగ్గర సెలవు తీసుకున్నాడు. వచ్చినప్పటి నుంచి ద్వారక వెళ్ళిపోతున్నాడు. అంటే భారత యుద్ధం అయిన తర్వాత ద్వారకని 36 సంవత్సరాలు పరిపాలన చేశాడు కృష్ణుడు. అంటే 36 సంవత్సరాలు ఉన్నాడు ఇంక భూమి మీద ద్వారకలు. పాండవుల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది వెళ్ళి మార్గంలో హస్తినాపురానికి ద్వారక వెళ్ళి మార్గంలో ఆడి స్నేహితుడు పోరు. ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు, ఆయన కలుసుకుని చాలా కాలం అయినా మన స్నేహితుని చూసి వెళ్దాం అనుకున్నాడు. కొంతమందికి స్నేహ ధర్మం ఉంటుంది అలా. సరే, స్వయంగా భగవంతుడు వాడి ఇంటికి వెళ్తాడు. ఇలా వెళ్ళటం వల్ల వాడు భగవంతుడు కాదే అనిపిస్తుంది. మరి వాడు అతి సామాన్యుడు. సరే, గుర్తుపెట్టాడు, కూర్చోమన్నాడు, అన్ని మాట్లాడాడు. ఆడి మంచివాడే కృష్ణుని చేతుడు, కానీ శుద్ధ అమాయకుడు. ఈ రకమైన మనుషులను కూడా వ్యాసుడు చూపించాడు భారతం. అంటే నువ్వు సుఖంగా బతకడానికి మంచితనం సరిపోదు, తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే అక్కడ పరమాత్మ జ్ఞానం అక్కడ వ్యవహార జ్ఞానం ఉండాలి. నువ్వు మనిషి సుఖంగా బతకడానికి మంచితనం ఒకటే సరిపోదు, వివేకం కూడా ఉండాలని వీడికి లేదు అని చూపించడానికి ఈయన ఆ కృష్ణుడి చేతిని పట్టుకున్నాడు వ్యాసుడు. నేను చూసి చాలా కారణంగా అన్నాడు భగవంతుడు. ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే, హస్తినాపురానికి అది ఎంత మాయకుడు అంటే, హస్తినాపురానికి హస్తినాపురం ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ద్వారకి వెళ్ళిపోతున్నాడు కదా. మాటల సందర్భంలో ఏమని అడిగాడు ఆ కృష్ణ చేతులు? కౌరవులు, పాండవులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళందరూ బాగున్నారా అని అడిగాడు. అది ఎంత మాయకుడో చూడండి. అంటే ఆ దేశంలో ఏం జరుగుతుందో అడిగి తెలియదు. యుద్ధం అప్పుడు భారత యుద్ధం అయిపోయింది, ఒక ప్రాంతానికి సంబంధించిన యుద్ధం కాదు. అప్పుడు మన ఆంధ్రులందరూ కౌరవుల తరఫున ఉన్నారు. అది ఒక ప్రాంతానికి సంబంధించిన యుద్ధం కాదు. భీష్ముడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, కౌరవులందరూ చనిపోయారు. యుద్ధం సమాప్తి అయిపోయింది. ఇది అడుగుతున్నాడు కౌరవులు, పాండవులు, తాతగారు, భీష్ముడు అందరూ బాగున్నారని అడుగుతున్నాడు. అటువంటి అమాయకులు ఇప్పుడు కూడా ఉన్నారు సుమాని వ్యాసుడి. అంటే కృష్ణుడు చెప్పాడు, కౌరవులేంటరా, భీష్ముడు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ పంపేశాం, ఇంకా భూమి మీద లేరు వాళ్ళు, వాళ్ళందరూ చనిపోయారని చెప్పాడు. ఏంటి ఎందుకు చనిపోయారు అన్నాడు. యుద్ధం జరిగింది అంటే అంత యుద్ధం జరిగిందని తెలియలేదు. యుద్ధం మహాభారత యుద్ధం అది, యుద్ధం జరిగింది. యజ్ఞరాజులందరూ చనిపోయారు, కౌరవులు చనిపోయారు, తాతగారు చనిపోయారు, ఆచార్యులు ద్రోణాచార్యులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చనిపోయారు, పాండవులు ఉన్నారు, ప్రజలు కూడా చాలా మంది, సైన్యం కూడా చాలా మంది చనిపోయారు, ప్రజలు కూడా చాలా మంది చనిపోయారు. భర్తలను పోగొట్టుకున్న భార్యలు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు మటుకు చాలా మంది ఉన్నారు. మహాభారత యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న భార్యలు, మంచి వీరుడైనటువంటి బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు కూడా చాలా మంది బతికి ఉన్నారు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పారు. అప్పుడు ఆడు ఎంత మాయకులంటే కృష్ణుడి మీద కోపం వచ్చిందాడు. ఆడింటికి చూడటానికి వెళ్తే ఆడి మీద తిరగబడ్డాడు. అంటే వాడు అందరూ నేను దేవుడు అని చెప్పుకుంటా అంటే వాడు చచ్చిపోతా అన్ని పెంచి కూరుకుంటా ఉంటాడు. అది దీన్ని బట్టి వాడు ఎంత మాయకుడో మనకు తెలుస్తుంది. అదేంటే వాడు అందరూ చనిపోయారు, ఎందుకు చనిపోయారు, వాళ్ళు ఎందుకు చావని ఇచ్చా ఉంటాడు. ఏం చావనవుతుంటారు, వాడు యుద్ధం చేశారు చచ్చిపోయారు, వాడు యుద్ధం చేశారు అంటే అలా కుదరని నేను చెప్పించేస్తాను అన్నాడు. పైకి ఇదోటి చూడటానికి వెళ్తే చెప్పించానంటాడు. కృష్ణుడు పోయి నటించాడు, నిజంగా చెప్పించేస్తాడు అమ్మని భయపడినట్టు నటించాడు. తొందరపడికి అప్పుడే చెప్పించేయకున్నాడు. ఆయన చెప్పించే శక్తి లేదు అడిగాడు. అది శుద్ధంగా ఇక్కడ తూర్పు పడమని తెలియదు, కానీ మనిషి మంచివాడు చెప్పించేస్తానంటున్నాడు దేవుణ్ణి. ఏ అంటున్నాడు, చెప్పించింది కానీ కంగారు పడకు నువ్వు, మరి నేనేం చేస్తాను రా, రాయిభారం చేశాను. అయ్యా కృష్ణుడు ఎట్టివాడు వాడు తెలియటం లేదని కౌరవ సభలో విశ్వరూపం చూపించాను, ఆయన వాళ్ళకి అర్థం కావటం లేదు, మరి ఇంక నేనేం చేయగలను అన్నాడు. అప్పుడు కొంచెం శాంతపడ్డాడు అమాయకుడు, కొంచెం శాంతపడ్డాడు. అంటే వాడి బాహ్యం గొడవలు సరిగ్గా తెలియదు, బాహ్యం లోపల మనం బాగుపడాలి, లోపల అభివృద్ధిగా ఏదో పూజ చేస్తా ఉంటాడు, జపం చేస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు, కానీ బయట శుచే కానీ లోపల శుచాడికి లేదు. ఎక్స్టర్నల్స్ గొడవ కానీ మిగతా గొడవ అడిగి తెలియదు. కులము, మతము, ప్రాంతము ఇటువంటివి అన్నమాట. ఏదో మనం కులధర్మంగా ఉన్నాం, ఎవరిని ముట్టుకోవటలేదు, మన మతంలో చెప్పిన ఆచారాలు ఆచరి, ఇలా బాహ్యమైన ఆటంబారం. కొంతమంది ఎలా ఉంటారంటే పైకి ఆడంబరంగా ఉంటారు, అది ఏదో పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజంగా ఎంత కనిపిస్తున్నారో పవిత్ర, లోపల అంత పవిత్రులంటే కాదు. మీకు అర్థమవుతుంది, అది మంచి వాళ్ళకి కనిపిస్తారు పవిత్ర కింద, లోపల ఎంత పవిత్ర, పైకి ఎంత పవిత్ర వాళ్ళు ఉంటారు, లోపల పవిత్రులంటే కాదు. అటువంటి ఈడొకడు ఆడింటికి చూడటానికి వెళ్తే చెప్పించేస్తానంటే, అంటే ఆయన ఏమి జపాలు చేశాడు, జపాలు చేసి చేస్తా అంటాడు. సరే ఇప్పుడు ఇంతకీ ఈ గొడవ అయిపోయింది, ఊరుకున్నాడు. నేను చేయవలసిన పని చేశాను, ఏ మనిషి అని అంతే కదా, నేను చేయవలసిన పని చేశాను. వాళ్ళకి అలా యుద్ధం డెస్టినీ, అది డెస్టినీ అలా జరిగింది. అంటే ఇప్పుడు ఏమంటాడుగా, వెళ్ళు సెలవు తీసుకు, నీకు చిన్ననాటి స్నేహితుడు మనం, ఏదైనా కోరుకో నీకు చెప్పి నేను ఏం ఇవ్వలేదు. ఆ స్నేహితుడు చేస్తే కృష్ణుడు, నీకు నేను ఎప్పుడు ఏం ఇవ్వలేదు, ఏదో అడుగురా వెళ్ళిపోతున్నాను కదా ఇస్తానంటాడు. అంటే కృష్ణుడు ఏంటంటే ఆ చిన్న ఏదో చిన్ననాటి స్నేహాన్ని బట్టి అక్కడికి మోక్షం ఇద్దాం. ఏదో అడుగు నేను వెళుతున్నాను కదా, ఇంకా నా మీద కోపం పెట్టుకోకు నువ్వు, ఆ కోపం కూడా వదిలే, నన్ను చేపించకంటాడు. ఆడికి చేపించే శక్తి లేదని భగవంతుడికి తెలియదా, నన్ను చేపించామో నన్ను చేపించకన్నాడు. ఏనాక ఇంకా ఏదో కోరుకో అన్నాడు. కోరుకుంటే ఏదో జ్ఞానం కోరుకుంటే, ఆత్మజ్ఞానం కోరుకుంటే, మోక్షం కోరుకుంటే ప్రసాదం సర్వేశ్వరుడు, ఆయనకే ముకుందుడు మోక్షదాత. ఇక శరీరంలో అలా ఉన్నాడు అంతే, అంతకంటే పరబ్రహ్మ. అది గీత చెప్పింది పరబ్రహ్మ, బ్రహ్మమే పరబ్రహ్మే చెప్పింది. అది ఎంత మాయకుడంటే, నాకు మంచినీళ్ళు బాగానే జరుగుతున్నాను, అది వ్యాసాకాలం ఇబ్బంది పడుతున్నాను మంచినీళ్ళకే. నాకు ఎప్పుడైతే మంచినీళ్ళు దొరకటం లేదు, ఇప్పుడు మంచినీళ్ళు దొరికేలా చూడన్నాడు. ఇది జ్ఞానం కోరుకోమని ఈ కృషి ఇది కృషి మంచి నీళ్ళకు మంచి నీళ్ళు అడుగుతాడు. నీకు అర్థమవుతున్నాడు అండి, వేసవికాలం ఇబ్బంది పడుతున్నాను వాటర్ కోసం, ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఎప్పుడైతే నీళ్లు నాకు దాహం ఎప్పుడేసిందో అప్పుడు నా ప్రయత్నం లేకుండా నీళ్లు దొరుకుతూ ఉండాలి, నా చేతికి ఆ వరం ఇస్తే చాలన్నాడు. మోక్షం ఇస్తానంటే వాటర్ అడుగుతున్నాడు, మోక్షం ఇస్తాను ఈయన చెప్పలేదు. ఏదో కోరిక అంటే సరే, వీడు బుద్ధి ముగ్గలేదు వీడికి, బుద్ధి పక్వానికి రాలేదు, పక్వం పొందలేదు వాడు. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఈయన చూడటం కూడా అమాయకుని చూసి వెళ్దాం మన జతగాడు ఒకడు ఉన్నాడు కదా, అమాయకుడు ఎలా మార్పు వచ్చింది ఎలాగ ఉన్నాడు అంటే కొంతమంది బద్ధజీవులు అని ఉంటారు వాళ్ళు, అలా రంపం పెట్టి కోసేసిన వాళ్ళు మారరు. వాళ్ళు మారకపోయినా కదా ఏళ్ళ వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళని బద్ధజీవులు అంటారు. ఆడికి మోక్షం ఇద్దామంటే ఆయన శపించానంటాడు ఏంటండి? సరే నీకు నాకు నీళ్ళు కావాలంటా అంటే రోజు అక్కర్లేదు, ఎప్పుడైతే నాకు వాటర్ దొరకలేదో వాటర్ను స్మరించేవాడికి వాటర్ వచ్చేయాలి. సరే అయిపోయింది, వీడికి ఏదో తెలివి తక్కువ ఉంది, ఆడికి ప్రేమ పోలేదు భగవంతుడు, ఇలా అమాయకుని తెలివి తక్కువ అనుకుంటున్నాడు కానీ వాడిని తరింపజేయాలని ఉంది వాడికి లోపల, వాడి మీద ఎఫెక్షన్ ఏం పోలేదు. అంటే ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇది ఫ్రెండ్ ఇది ఇంది ఇద్దని కదా సామెత, లేకపోతే ఒకసారి ఇలాగే ఎక్కడికో ప్రయాణం చేస్తాడు డిజర్ట్ లో, అప్పుడు వాటర్ వాటర్ అవసరమైంది వాడికి, అక్కడ ఏమి చెరువులు కాలువలు ఎట్లు కుళాయిలు ఏమి లేవు. అప్పుడు మరి పరమాత్మను కృష్ణుని స్మరించాడు, ఇప్పుడు నాకు వాటర్ ఇస్తా అన్నా కదా వాటర్ కావాలి అంటే వాడికి. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే బయట చూసి ఉంది కానీ లోపల చూసి అసలు లేదు వాడు. అంటే గీతలో చెప్పేది ఏంటంటే బయట సృష్టి మంచిదే కానీ లోపల సృష్టి కూడా ఉండాలి, లేకపోతే నువ్వు తరించబడు. వీడెళ్ళి వాడు కృష్ణుడు ఏం చేశాడంటే యముడిని పంపాడు, ఇంద్రుడిని పంపాడు. యముడి కాదు, ఈయన దేవతలకి ఏంటి, దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని పంపాడు. నువ్వు ఆడికి వాటరే తాగుతానంటున్నాడు, ఆడికి అమృతం ఇచ్చిన పుచ్చుకొని నువ్వు అమృతం పట్టుకెళ్ళి కొండలోను ఎలా పట్టుకెళ్తే పట్టుకెళ్ళి ఇది వాటర్ అని ఇది, వాడు మృత్యువులోంచి అమృతత్వంలోకి వచ్చేస్తాడు. అంటే కృష్ణుడు ఉద్దేశం ఏంటంటే వాటర్ పేరు మీదే వాడికి అమృతం పోసేయాలి. ఏమంటే వాడు మనిషి మామూలు మనిషాడు, నేను దేవతలం, ఆడికి అమృతం పోసి వాడు మృత్యుంజయని ఎలా చేస్తాను చేయమన్నాడు ఇంద్రుడు. వాడు ఏదో వాడు వాడు తరించాలి, వాడు కండిషన్ మీద వెళ్ళాడు, కండిషన్ చెప్పాడు, ఎలమంటే వెళతాను కానీ చండాల రూపంలో వెళతాను, బ్రాహ్మణ రూపంలో వెళ్ళను, చండ దేవత రూపంలో వెళ్ళను, చండాల రూపంలో వెళతాను, ఒక చండాలడి వేషం వేసుకెళ్తాను, ఒక కొండ గ్లాసు బింది పట్టుకెళ్ళిన కొండ పట్టుకెళ్తాను, ఆ కొండలో నువ్వు చెప్పినట్టు అమృతం పోసి పట్టుకెళ్తాను అంటాడు. వీడు చండాల వేషంలో వెళతాడు, కొండలో ఉన్నది నీళ్ళ రూపంలోని అమృతం వెళ్తే వీరి అంటాడు. ఆయన చూశాడు, వాడు చూసి నువ్వు నిన్ను ముట్టుకోకూడదు దూరం వెళ్ళి దూరం వెళ్ళి అంటాడు. ఎవడో ఈ కృష్ణుడి చేతిలో వాడు ఏమంటున్నాడంటే నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు దూరం వెళ్ళి నువ్వు దూరం వెళ్ళి దూరం వెళ్ళి అంటాడు. అన్నే ముట్టుకోవాలంటే నువ్వు తెచ్చిన మంచి నేను ఎలా పుచ్చుకుంటాను, అది నిన్నే ముట్టుకోకూడదని అనుకుంటాను, చండాల రూపంలో ఉన్నావు నువ్వు తెచ్చిన మంచి ఎలా పుచ్చుకుంటాను, నా శుచి పోతున్నా అంటాడు. అంటే వ్యాసుడు ఎంత విశాలమైన బుద్ధి చూడండి. అంటే వాడికి ఈ బాహ్యమైన గొప్పలు ఈ బాహ్యమైన ఆడంబరాలకైనా ఎన్నర్ లైఫ్ ఒకటి ఉందని, లోపల మన మనస్సును మనం బాడు చేసుకోవాలని, ఈ అంతఃకరణను శుద్ధి చేసుకోవాలని, ఈ బాహ్య శుచి కూడా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడటం కోసమే బాహ్య శుచి పెట్టారని, కొండ బయట తోమటం బయట తోమటం అవసరమే, లోపల తోమటం ఇంకా ముఖ్యమైన సంగతి ఆడికి తెలియదు. పొమ్మన్నాడు, నువ్వు అసలే చండాలుడు, చండాలుడు అయితే నువ్వు తెచ్చిన నీళ్ళు నేను పుచ్చుకుంటున్నా. ఈడు ఎప్పుడు పొమ్మంటాడో పోదామని ఈ అమృత ఆడికి ఇవ్వటం ఇష్టం లేదు. ఇంకా ఆడే పొమ్మంటున్నాడో ఎప్పుడు పొమ్మంటున్నాడో కనిపెట్టుకున్నాడో వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి కనిపించాడు. ఇదేంట్రా, నువ్వు మంచినీళ్ళు అడిగా మనిషిని తెచ్చాడు కదా, ఎందుకు పుచ్చుకోలేదు అన్నాడు. అంటే అది చండాలుడు చండాలుడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నువ్వేమో బాగుపడలేదు, నన్ను అవమానాలకు గురి చేసావు అన్నాడు. ఈ అమాయకులు తోటి బాధలు వస్తాయి. నువ్వు బాగుపడితే పని అమృతం తాగి నువ్వు అమృతత్వం పొందావంటే అది లేదు, నన్ను అవమానాలకు గురి చేశావు. అంటే ఇంద్రుడు మాట అన్నాడు, నేను పట్టుకెళ్ళిన నేను చండాల రూపంలో పట్టుకెళ్ళిన అమృతం తాగకపోతే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు అన్నాడు పరమాత్మ. ఇంద్రుడి చేతిలో ఓడిపోయే పరిస్థితి నాకు తీసుకొచ్చావు, నేను ఓడిపోయినా పర్లేదు. నువ్వేమైనా బాగుపడ్డావంటే నువ్వు బాగుపడలేదు. అంటే ఈ రకమైన మనుషులు కూడా ప్రపంచంలో ఉన్నారు అని చెప్పడానికి వ్యాసుడు తెలియాలి. అంటే దీని అర్థం ఏంటంటే వారికి ప్రాంతీయతత్వం, ప్రాంతీయ కులతత్వం. మీకు అర్థమవుతుంది వ్యాసం. కొంతమంది రూపాన్ని చూసి మోసం పోతారు, వ్యాసం చూసి మోసపోతారు, రూపం చూసి మోసపోతారు. కొంతమంది ఆడంబరం మాటలు ఈ కవులు ఆడంబరంగా చెప్తే ఆ మాటలకు మోసపోతారు. మీకు అర్థమవుతుంది. అటువంటి వాడు ఈ కృష్ణ విషయం మన బుద్ధి సరైంది కాకపోతే మాటల వల్ల కొన్ని వేల మందిని మోసం చేయదు. ఇంతకీ ఈ కథలో చెప్పి సారాంశం ఏంటంటే, ఈ బయట బట్టల గొడవ, బయట చూచి గొడవ మనం అందరికీ బాగా కనిపిస్తామా లేదా, లేదా అందరం మనం గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారా లేదా, అందరం మనలో విశేషం ఉందని అనుకుంటున్నారా లేదా, అందరం మనం వంక చూస్తున్నారా లేదా. కొంతమంది ఈ రకంగా బతికి చచ్చిపోతారు. లోపల చూచి ఉండదు. ఏదైతే మరణానంతర జీవితంలో కూడా వస్తుందో అది బాగు చేసుకునే పరిస్థితి ఉండదు. అసలు కనీసం బాగు చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. ఆ లోపల శుచి లేకపోవటం వల్ల, ఆ జ్ఞాననేత్రం లేకపోవటం వల్ల, ఆ బుద్ధి సూక్ష్మత లేకపోవటం వల్ల అమృతం పోగొట్టుకున్నాడు. ఇది లోకంలో ఏ రకమైన జనం కూడా కొంతమంది ఉంటారు. మన మరణానంతర జీవితంలో బయట శుచి రాదు మనకు కూడా, లోపల శుచి వస్తుంది. కానీ దానికి ప్రాముఖ్యత తెలియదు మనకు. అసలు బయట శుచి ఎంతవరకు అంటే కేవలం ఆరోగ్యం కోసమే. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త సామై ప్రియ. ఎవడు నాకు ఇష్టడు, ఎవడు నాకు నీరెస్ట్ అండ్ డీరెస్ట్, ఎవడు నాకు లోజిగా ఉంటాడు, దాని గురించి చెప్తున్నాడు. ఓ పని చేసేటప్పుడు ఎక్సలెన్స్ గా చెయ్యాలి, బాగా ఎక్సలెంట్ గా చెయ్యాలి. కొంతమంది ఆపరేషన్ చేస్తుంటే ముఖం కూడా నలగనివ్వరు, కొంతమంది సర్జరీ చేస్తుంటే ముఖం కూడా నలగనివ్వరు. ఫింగర్స్ సర్జికల్ ఫింగర్స్ అంటారు. అంటే నువ్వు పని చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే మంచిదే, కనీసం ఎక్సలెంట్ గానే ఉండాలి. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది నీకు ఏకాగ్రత లేదనుకో, ఏకాగ్రత లేకపోతే రోగ నిర్ధారణ చేయదు. అంటే ఎక్కడైతే నీ శరీరం ఉంది అక్కడ నీ మనస్సు ఉండాలి. ఎక్కడైతే నీ శరీరం ఉందో అక్కడ నీ మనస్సు ఉండాలి. తర్వాత నువ్వు చేసే పని ఎందు గౌరవం ఉండాలి. నువ్వు డాక్టర్ చేస్తూ నేను కంప్యూటర్ ఇంజనీర్ ఎందుకు అవ్వలేదు అనుకోకూడదు. నువ్వు ఏ కృషి అయితే చేస్తున్నావో ఆ కృషి ఇష్టంగా ఉండాలి, ఆ కృషి పట్ల నీకు గౌరవంగా ఉండాలి, ఆ చేసే పని ఇష్టంగా చేయాలి. అంటే ఎంత బాగా చేయాలంటే ఇంతకంటే మరొక రకం ఇంకో ఇంతకంటే ఇంకా బాగా చేసేవాళ్ళు, ఎందుకంటే బాగా చేయడానికి ఇంకో అవకాశం లేదని అంత బాగా చేయాలి నువ్వు చేసే పని. ఇది భగవంతుడు చెప్తా, పని అలాగ నేర్చుకో. పనిలో కూడా దేవుణ్ణి చూడటం నేర్చుకో, పనిలో కూడా కామే భగవాన్ దేఖో, పనిలో కూడా భగవంతుని చూడటం నేర్చుకో. జరుగుతూ ఉంటాయి ఏ సంఘటన జరిగినా ఆ జీవుడు నేర్చుకోవాల్సిన పాఠాల కోసం అవి జరుగుతూ ఉంటాయి. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనం వినం, ఏ బుద్ధి లేదు మనకి. మనం వింటం లేదు కాబట్టి ఏదో సంఘటనలు కల్పించి ఒక 1000 జనముడు మొట్టికాయలు ముట్టి ఆ మొట్టికాయలు ముట్టాక పడవలసిన దెబ్బలు అయ్యి పడ్డాక అప్పటికి భగవంతుడు చెప్పిన మాటలు మనం వినలేదు కదా. వింటే ఈ అవస్థ లేకపోయినా బుద్ధి వచ్చే వరకు అప్పుడు వింటాం, ఇప్పుడు వినం. దుర్యోధనుడు వాళ్ళందరూ చచ్చి కౌరవులు చచ్చిపోయాక అనుకున్నాడు దృతరాష్ట్రుడు. విదురుడు చెప్పిన మాటలు వింటే ఈ గతి లేకపోవడం నాకు, ఈ దుర్యోధనుడు మా మమకారం కొలిది దుర్యోధనుడు మాటలు విన్నాను, విషయ చింతన ఒకటి మమకారం ఒకటి మనిషిని పాడు చేస్తాయని ఇప్పుడు దెబ్బలన్నీ తిన్నాక కుటుంబంలో అందరూ చచ్చిపోయాక గుర్తొస్తుంది అన్నాడు. అప్పుడే విదురుడు చెప్పిన మాటలు వింటే ఈ గతి లేకపోను, ఈ దుర్యోధనుడి మాటలు ఎంచుకున్నానంటే వాడి మీద మమకారం ఒకటి, మమకారం రెండు విషయ చింతన. ఇప్పుడు విదురుడు చెప్పిన మాటలు మనం వినలేదు, భగవంతుడు చెప్పిన మాటలు వినలేదని అనుకున్నప్పుడు అందరూ చనిపోయిన వాడు అందరూ చనిపోయారు కదా, అంతా రక్తపాతం అయిపోయింది. అప్పుడే వినంటే ఈ పరిస్థితి లేకపోయినంటే అప్పుడు వినండి. వీడికి బుద్ధి రావాలి కదా, ఎన్నో మొట్టికాయలు తినాలి, ఎన్నో జన్మల్లో ఈ మొట్టికాయలు తినారు, తినగా తినగా కానీ ఆ భగవంతుడు చెప్పిన మాటకు విను వీడికి తెలియదు ఈ జీవుడికి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ముందు లక్ష్మీ కటాక్షం రాకూడదు, సరస్వతి కటాక్షం ముందు రావాలని. ముందు డబ్బు వచ్చేస్తే బుద్ధి రాదు, బుద్ధి వచ్చాక డబ్బు వస్తే పర్వాలేదు. పెంచను, కోడి పందారు, పేకాట, సిగరెట్లు, సురాపానం, దోమపానం ఇచ్చాడు. బుద్ధి రాలేదు, బుద్ధి రాడని డబ్బు వచ్చేసింది అక్కడ. అంటే శాస్త్రం ఏం చెప్పాయంటే, బుద్ధి రాకుండా డబ్బు వస్తాడు పాడైపోతాడు, డబ్బు వచ్చిన తర్వాత బుద్ధి ఇస్తాడు పాడవడం. అంటే ముందు లక్ష్మీ కటాక్షం రాకూడదు, ముందు సరస్వతి కటాక్షం రావాలి. సరస్వతి కటాక్షం వచ్చాక లక్ష్మీ కటాక్షం వస్తే పర్వాలేదు. ఆ డబ్బు వాడు పాడు చేయడు, ఏదైనా తన ఆంశానికి ఉపయోగించుకుంటాడు, లేకపోతే సమాజాన్ని సద్వినియోగం చేస్తాడు. సరస్వతి కటాక్షం లేకుండా వస్తే డబ్బు చివరికి ఆడి శరీరాన్ని ఆడే పాడు చేసుకుంటాడు, వాడు పంప ఆడే పాడు చేసుకుంటాడు. అలా మనం లోకంలో చూస్తున్నాం కూడా. మనకు బుద్ధి ఏమి రాకుండానే డబ్బు కావాలి డబ్బు కావాలని అనుకుంటాం, ఇస్తే పాడైపోతాను మనం తెలియక ఏం చేస్తున్నాం. అంటే బుద్ధి రాకుండా డబ్బు ఇస్తే డబ్బు వాడికి అనర్థం తీసుకొస్తుంది. వాడి డబ్బు వల్ల వాడు అనారోగ్యాలు కొనుక్కుంటాడు, డబ్బు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కుంటాడు. అంచేది ముందు బుద్ధి రాకుండా డబ్బు వస్తాడు పాడైపోతాడు, బుద్ధి వచ్చిన తర్వాత డబ్బు వస్తాడు ఇబ్బంది పడతాడు, అంత పతనం అవ్వడం జాగ్రత్తగా అంటాడు. ఇచ్చేది ఆ వివేకం, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించారో తెలుస్తుంది వాడికి. ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది, విచక్షణ ఉంటుంది. అంటే ఆ ధనాన్ని వాడి కంట్రోల్లో, అంటే బుద్ధి ఉన్నవాడు ఎవడు డబ్బు కంట్రోల్లో ఉండడు, వీడి కంట్రోల్లో డబ్బు ఉంటుంది. బుద్ధి లేని వాడి కంట్రోల్లో, బుద్ధి లేని వాడు ఎలా ఉంటాడంటే డబ్బు కంట్రోల్ లాగా ఉంటాడు, కానీ వాడి కంట్రోల్లో డబ్బు ఉండదు. అయితే ముందు లక్ష్మీ కటాక్షం కాదు, ముందు సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం. ఈ రోజున మనం చెప్పుకున్న ముఖ్యమైనది అంటే, మీరు ఎవరికైనా అశాంతి వస్తే బయట కారణాలు ఆరోపించుకోవడం కానీ అది నిజం కాదు. మీ లోపల సహజంగా అశాంతి ఉంది. ఈ బయట కారణం కేవలం వంపు మాత్రమే. ఆ లోపల అశాంతి మనం పరిష్కారం చేసుకోవాలనుకోండి, మరణానంతర జీవితం కూడా మీకు కూడా వచ్చేస్తుంది. విషాదం లేకుండా ఉండటం. కొంతమంది రోజు ఏదో విషయం గురించి బెంగ పెట్టుకుంటా ఉంటారు. ప్రతిరోజు ఏదో రకంగా డిప్రెషన్ గురవుతా ఉంటారు, ఊహించుకుని ఏదో ఊహించుకోవటం. ఇష్టాన్నిటికి ద్వైత బుద్ధి కారణం. భగవంతుడు చెప్పిందంటే ఎదటవాడు నిన్ను బుద్ధిమంతుడు అనుకోవాలనుకుంటావు, నువ్వు బుద్ధిమంతుడు కాకపోయినా ఆ చండాలను కూడా వదిలేయి మనకు. నువ్వు బుద్ధిమంతుడు కాకపోయినా ఇతరులు నేను బుద్ధిమంతుడు అనుకోవాలనే నువ్వు అనుకుంటావు, నీకు అర్థమవుతుందో? దాన్ని వక్ర బుద్ధి అంటారు, విద్యా బుద్ధి అంటారు. ఏమంటారు? వక్ర బుద్ధి, విద్యా బుద్ధి. ఒకవేళ ఎవరి వాళ్ళు నేను అనుకున్నా దీనివల్ల నీకేమి లాభం లేదు, నువ్వు పాడైపోతావు. అంటే జీవితంలో మనం చేయవలసిన సాధారణ లక్ష్యం ఏంటంటే బుద్ధిలోని వంకట తొలగించుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం. ఈ మాటలు మీరు శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల లోకవాసన నశిస్తుంది. మనిషికి అశాంతి కారణం లోకవాసన. మన భారతదేశంలో పూజలకి యజ్ఞాలకి ఇట్లు చేస్తున్న వారు టీచింగ్ కి విలువ, మన హిందీ మతంలో టీచింగ్ కి విలువ చచ్చిపోతాం. అత్యంత పురాణాల్లో ఒక పురాణంలో ఒక డిస్కషన్ వచ్చింది, బైబిల్ గంటల తరబడి చెప్తారు. మన పేదాధిపతులు కూడా పూజ పొద్దున్నే 6 మొదలు పెడతాడు, 11 దాకా పూజ చేస్తాడు, ప్రవచనం 5. నువ్వు నేర్చుకోవటంలో, నువ్వు ఆచరించడంలో, నువ్వు అర్థం చేసుకోవటంలో, ఇతరులకు అర్థం చేసి చెప్పటంలో అత్యంత పనికి రాదు అంటాడు తైత్తిరీయ ఉపనిషత్తులు. అయ్యాగర్త పనికి రా. మన హిందూ మతంలో టీచింగ్ ప్రాముఖ్యత తగ్గిపోతాం. పూజ చేసుకోవచ్చు, అది లఘువుగా ఉండాలి. పొద్దున్న 8 మొదలుతాడు, 12 పూజ అవుతున్నాడు. కూడా మనిషి పవిత్రుడవడానికి ఎలా తీర్థం ప్రవచనం అంటే తీర్థం ఇచ్చి వెళ్ళమంట. ఒక పురాణం పేరు నాకు గుర్తు రావడం లేదు. ఒక పురాణంలో, ఈ 18 పురాణాలలో ఒక పురాణంలో ఒక చర్చ ప్రారంభమై సూర్యుడి గొప్పవాడా, గురువు గొప్పవాడా, గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు గురువు, ఇద్దరు గొప్పవాడు అన్నారు. ఆడు బయట చీకటిని పోగొడుతున్నాడు, సూర్యుడేమో బయట చీకటిని పోగొడుతున్నాడు, గురువు లోపల చీకటిని పోగొడుతున్నాడు అని ఇద్దరు గ్రేట్ అన్నాడు పురాణం. మళ్ళీ చర్చ అలా కొనసాగుతాం. ఇద్దరు గ్రేటే అవటానికి, కానీ లోపల చీకటిని పోగొట్టడం కంటే బయట చీకటిని పోగొట్టడం తేలికే కొంచెం. లోపల చీకటి పోగొట్టడం కష్టం, బయట చీకటిని పోగొట్టడం అంత కష్టం కాదు. మనం దీపవేదికం ఒకవేళ సూర్యుడు లేకపోతే దీపవేదికించుకున్నా చీకటి పోతుంది. అయితే బయట చీకటిని పోగొట్టం కంటే లోపల డార్క్నెస్ ని పోగొట్టడం చాలా కష్టం. అంటే సూర్యుడికంటే కూడా గురువుని ఎక్కువ గౌరవించాలి. అంటే గురువు ఏం చేస్తాడంటే మీకున్న తెలివితేటలు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయిస్తాడు. ఇలా కృష్ణ స్నేహితుల దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటి, ఆడంబరాలు ముఖ్యం కాదు, కేవలం ఆచారాలు ముఖ్యం కాదు, ఈ దాగు దర్పణం కేవలం ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం, సబ్జెక్ట్ ముఖ్యం. ఎప్పుడు చూసినా విషాదంగా ఉంటారు, ఆనందం పుచ్చుకున్న ముఖంలో ఎప్పుడు చూసినా అప్పుడే ఆనందం పుచ్చుకుని వచ్చారా అనిపిస్తుంది మనకు. ఎప్పుడు చూసినా విషాదంగా ఉంటారు, రైతుగా కనపడరు, విషాదంగా ఉంటారు. ఏదో కల్పించుకుంటూ ఉంటారు, ఏదో కల్పించుకుని ఏదో దుఃఖపడుతూ ఉంటారు. ఒకవేళ బయట పరిస్థితి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు లోపల దుఃఖపడేవాడు ఉన్నంతకాలం, లోపల దేహంతో దీనికి దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం, లోపల దేహంతో తాదార్థ్యం పొందే సైతాన్ ఉన్నంతకాలం, బయట పరిస్థితులు మీకు 100 అనుకూలంగా ఉన్నా మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది. ఇది సిద్ధాంతం, ఇది కంక్లూజన్. బయట మీకు ఏమి దుఃఖ కారణాలు లేవనుకోండి, అది దుఃఖపడేవాడు లోపల ఉన్నప్పుడు దుఃఖం లేకుండా ఉండలేరు. మనకు అందరికీ మరణించేటప్పుడు, దేహం మరణించేటప్పుడు దుఃఖం వస్తుంది. భగవంతుడు ఏమన్నాడంటే, నీ మరణాన్ని కూడా నేనే అన్నాడు. దుఃఖం ఎందుకు మనకు? మన పాత బట్టలు పుచ్చేసుకుని కొత్త బట్టలు ఇస్తాడు. మన దగ్గర ఉన్న పాత సామాన్ ఇత్తడి సామాన్లు ఈ పాత పుచ్చేసుకుని కొత్తలు ఇస్తాడు. ఇంకా దేహం సాధనకి పనికిరాదు అనుకున్నప్పుడు, ఒక దేహంలో కొంతవరకే మన అభివృద్ధి రాగలం. ఆ దేహం ఇంకా సాధనకి పనికిరాదు అన్నప్పుడు ఆ దేహాన్ని మార్చి దేహం ఇస్తాడు. ఒక అమృతాన్న నేను కాదు, ఒక అమృతత్వాన్న నేను కాదు, నీ మృత్యువుని కూడా నేనే అంటాడు భగవంతుడు. అయితే ఆ మాటల మీద విశ్వాసం లేక ఐశాంతి కురుగుతుంది. అమృతాన్ని నేను కాదు, మృత్యువుని కూడా నేనే. నాకు తెలియకుండా మీకు మరణం రాదు. ఆ మృత్యు రూపంలో వచ్చేవాడిని కూడా నేనే. ఈ అందరి చేత యమధర్మ ద్వారా దర్శనం చేయించేవాడిని కూడా నేనే. ఇప్పుడు మీలో కొంతమంది బయట పరిస్థితులు చాలా మంది బాగున్నాళ్ళు ఉండొచ్చు, బంగారు పిచ్చుకలు ఉండొచ్చు. కొంతమంది ఇక్కడ బయట పరిస్థితులు అన్నీ బాగా ఉన్నాయి, ఏమి లోటు లేదు. అయితే మీరందరూ శాంతిగా ఉన్నారా? ఎందుకు ఉంటుంది బయట పరిస్థితులు నిజమైతే? మీరు ఏమైనా ఆనందాన్ని, జీవన్ముక్తిని అనిపించే సుఖాన్ని అనిపిస్తున్నారా? ఒక జ్ఞాని అనిపించే ఆనందాన్ని మీరు అనిపిస్తున్నారా? మనకి భగవంతుడి యొక్క వైభవం ఎప్పుడు తెలుస్తుందంటే, మన ప్రయత్నంతో మన సంబంధం లేకుండా, మన సాధనతో సంబంధం లేకుండా, మన మనస్సు మన ఇంద్రియాలు భగవంతుడి వైపు తిరిగి ఉంటే, మన ఇంద్రియాలు మన మనస్సు భగవంతుడి వైపు తిరిగి ఉంటే సహజంగా వాటంతరం నాకు ముక్తి వచ్చి భక్తిలో ఉన్న సుఖం చాలా అనిపిస్తుంది. అది భక్తి నాకు ముక్తి అక్కర్లేదు, ఈ భక్తిలో ఉన్న చాలా సుఖం అనిపిస్తుంది. అది సహజంగా తిరిగి ఉంటే ఈశ్వరుడు పట్టి మన ఎఫర్ట్ వల్ల కాదు, న్యాచురల్ గా ఇంద్రియాలు ఒకటి మనస్సు ఒకటి సహజంగా అటు ఉంటే ఈశ్వరుడు ఏమి తిరిగి ఉంటే ఆ ఇంద్రియాల్లో ఉన్న దోషాలు మనస్సులో ఉన్న దోషాలు మామూలుగా అట్లంతా సహజంగా కాలిపోతాయి, కాలి బూడిద అయిపోతాయి. అంటే మన దగ్గర ఇంకో బుద్ధి ఉంది, ఆ బుద్ధి కూడా తగ్గించుకోమని రెడ్యూస్ చేసుకోమని. ఆ బుద్ధి ప్రతి చిన్న పనికి కూడా ఈ పని చేస్తే మనకేం కలిసి వస్తుంది, వారు అంత చూసి లాగితే మనకేం కలిసి వస్తుంది, వారి ఇంటికి వెళ్తే మనకేం ఇస్తారు, మన ఇంటికి వస్తే వారు ఏం చేస్తారు, కార్యకర్మలు అంటారు. అంటే వాడు సహజంగా వాళ్ళు కలిసి రాకపోతే చిన్న పని కూడా చేసిన పని వచ్చి అవ్వమంటే నాకు ఆ కామ్యకర్మను తగ్గించుకోమని. అంటే నువ్వు కట్టలేని కర్మ చేస్తాంటే నువ్వు పవిత్రుడవు, కట్టలేని కర్మ చేస్తాంటే నువ్వు పవిత్రుడవుతావు. ధనం అనేది మనం తెలివితేటలను బట్టి రా, ఈశ్వరుడు మనకి ఎంత కేటాయించి అంతే వస్తుంది. మన దేహ ప్రారంభంలో ఈశ్వరుడు ఎంత కేటాయిస్తే అంతే ధనం వస్తుంది. కానీ మనకి రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, కోరిక శక్తి లేదు, డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్, శక్తి ఈశ్వరుడి, శక్తి సర్వేశ్వరుడి, శక్తి పరమేశ్వరుడి, నారాయణుడిది. కోరిక శక్తి లేదు, ఈ కోరిక ఉండటం వల్ల ఎక్కువ డబ్బు రాదు, కోరిక లేకపోవటం వల్ల తక్కువ డబ్బు రాదు. నీ దేహ ప్రారంభంలో ఎంత ఉంటే అంత నీ కోరిక తోడు సంబంధం లేకుండా వస్తుంది. అయితే ఈ మాటల మీద మనకు విశ్వాసం లేదు. మరి మరి అందరం విశ్వాసహీనత. ఈశ్వరుడు చెప్పిన వాక్యాల మీద విశ్వాసం లేదు, అయితే మన బుద్ధిలో అంత పవిత్రత లేదు, అంత ఏకాగ్రత లేదు, అంత నిర్మలత్వం లేదు. ఈ లేకపోవటంలా ఈశ్వరుడు చెప్పిన వాక్యంలో గుణం మనం గ్రహించలేదు. ఆ బుద్ధి సఖిలేనట్టు లేదు, ఆ బుద్ధి సూక్ష్మత మనకు లేదు. ఫలఛాయి కూడా శాంతి కలిగింది, కర్మ ఫలఛాయి కూడా వాడికి శాంతి కలిగింది. ఎంతో కొంత ఛాయి కాని వాడికి శాంతి కూడా కలగదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమా భూత్వా యుద్ధస్య విగత జ్వర విగత జ్వర అంటే చింత కంత చింత కూడా పెట్టుకోకుండా పని చేసుకోమంటున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమ భూత్వా యుద్ధస్య నిర్గత జ్వర అంటే నారాయణుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటా. దేవుడు అంతటా ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. సాధన దేనికంటే అంతర్యాముగా ఉన్న ఆ సత్వస్తువుని గ్రహించడానికి మనస్సుని శరీరాన్ని సిద్ధం చేయాలి. మనస్సుని శరీరాన్ని సిద్ధం ప్రిపేర్ చేయాలి. మైండ్ అక్కడే ఉపనిషత్తుల్లో ఒక వాక్యాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ముఖ్యం అవసరమైన వాక్యాలు కూడా పైన పది చెప్తాడు. ఈ అంశం లేని వాక్యాలు కూడా ఎందుకు చెప్తాండి? ఈ ముఖ్యమైన మాట మనకు అర్థం అవడం కోసం మన మైండ్ ప్రిపేర్ చేస్తూ ఆ వాక్యం చెప్తాడు. అక్కడ అంతర్యాముగా ఉన్న నారాయణుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. అంటే అంతర్యాముగా ఉన్నాడు, మనకు తెలుసున్నా ఉన్నాడు, మనకు తెలియదా ఉన్నాడు. ఆయనకి కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు. అంతర్యానికి ఇంద్రియాలు అక్కర్లేదు. కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పనిచేయదు. అంతర్యామి అనుగ్రహం లేకుండా అంతర్యామి దయ లేకుండా ఆ స్వామివారి కటాక్షం లేకుండా ఆయన పట్ల శరణాగతి లేకుండా మన కోటి జన్మలు ఇచ్చినా మనకి శాంతి కలగదు. శరణ్యం శరణాగతి. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు. నీకు నేను అంతర్యాముగా ఉన్నా, అది ద్రౌపదితోడు భగవంతుడు ద్వారకా కృష్ణ ద్వారకా కృష్ణ అంటావు. ఏ ద్వారకా కృష్ణ అని అంతర్యాముగానే లేదని మనస్సుకు మనస్సుగా నీ బుద్ధికి బుద్ధిగా నీ లోపల అంతర్యం నీ ప్రాణానికి ప్రాణంగా నీ అంతర్యామిగా ఉన్నవాడు లేని నువ్వు అంతర్యామి కృష్ణ అనలేదు, ద్వారకా కృష్ణ ద్వారకా కృష్ణ. ఎన్నికి నీ కారణం దేహాత్మ దేహాత్మ తిన్నంత కాలం కూడా వాడిని దుఃఖం విడిచిపెట్ట. పుష్యంగు పుల్లింగు పుష్యంగు పుల్లింగ్ అని ఏంటది పుష్యంగు పుల్లింగు పుష్యంగు పుల్లింగ లోపల గురువు బయట గురువు పుష్ చేస్తాడు, బయట గురువు పుష్ చేస్తాడు, లోపల గురువు పులి చేస్తాడు. బయట గురువు లోపల గెలుతాడు, లోపల గురువు బయటికి లాక్కుంటాడు. బయట గురువు దీన్ని ప్రిపేర్ చేసేవాడు, బయట నుండి ప్రిపేర్ చేసేవాడు ఇస్తాడు. ఆ బయట బయట గురువు రూపంలో లోపల గురువు రూపంలో ఉన్నాడు కూడా ఆయన. ఆయన నిన్ను బయట నుండి ప్రిపేర్ చేస్తాడు, లోపల నుండి గుంజుకునేవాడు ఆయనే. బయట నుంచి నిన్ను లోపలకు నెట్టేవాడు, నీ మనసును ఉదయాత్మకంగా తిప్పేవాడు కూడా గురువే. అది గురువే, ఇది గురువే, సమస్తం గురువే. గురువు కై లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఈ వాసనలు అనే దొంగలు, ఈ వాసనలు అనే దూలాలు మనం బయటికి తెలుసు. మనం నేను 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 అంటున్నాం కదా అంటే ఆ నేను ఎక్కడో మిగిలిపోయింది అనుకోండి, ఒక పలుకు అనుకోని మాట్లాడుతుంది. పారామెంట్గా నేను తొలగించుకుంటే పలుకు మిగిలిపోయింది అనుకోండి, దానివల్ల కూడా పునర్జనం వస్తుంది, దానివల్ల కూడా దుఃఖం వస్తుంది. అది నిశ్శేషం అయ్యకుండా, అది నిశ్శేషం అవ్వకుండా నీకు ఆత్మబుద్ధి కలగదు. అంటే మనం చేసే కర్మలు మీ ఇంటికే ఎంత భగవంతుడే, మంచి భగవంతుడు చెడ్డ భగవంతుడు, మీకు ఏదైనా చెడ్డ స్థానంలో కొన్ని కెడతారు ఈశ్వరుడు. ఆ చెడ్డ ఆయనే, ఆ చెడ్డ మీకు కావాలని ఎందుకు పంపిస్తాడంటే పాఠాలు నేర్చుకున్నాను. మీదేం ఇష్టం కాదు, మొట్టికాయలు మొట్టాడు. ఆ పడవలసిన నాలుగు సరుకులు పడితేనే కానీ మనం కూడా నువ్వు సంస్కారాలు చేస్తేనే కానీ డాక్టర్ గారు ఆడి నాలుగు అందనాడు చేయదు. అసలు కష్టాల్లో అశాంతిలో తెలకుండా, కష్టాల్లో తెలకుండా, ఇబ్బందుల్లో తెలకుండా ముందే భగవంతుడి మాట వినేటటువంటి బుద్ధిమంతుడు మనం కాదు. అది ఈపు చెట్లుతో ఉంటాడు. మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురు మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు అంటారు. మీ వాళ్ళు కాదు భగవంతుడి వాళ్ళు. మరి మా వాళ్ళని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ దేహాల ద్వారా మీ ఇంట్లోకి వచ్చారు కాబట్టి మా వాళ్ళను. మీ వాళ్ళు కదా దేవుడి వాళ్ళు. మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అంటారు. మా వాళ్ళు అంటే మీ వాళ్ళు కాదండి, భగవంతుడి వాళ్ళు. అయితే మీ దేహాల ద్వారా మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు మీ మనుషులు కాదు. అది మీ దేహాల ద్వారా మీ ఇంట్లోకి వచ్చారు కానీ మీ వాళ్ళు కాదు, దేవుడి వాళ్ళు. అయితే దేవుడి పంపిన మనుషులే వాళ్ళు. వాళ్ళు ఎవరో మీకు ఇబ్బందులు రావచ్చు, కొంతమంది సంతానం వల్ల సుఖపడతారు, కొంతమంది సంతానం వల్ల దుఃఖపడతారు. సంతానం కొంతమంది తల్లిదండ్రులు కోతికి తీసిపోతారు సంతానం. వాళ్ళ ద్వారా మీకు శాంతి రావచ్చు, కొంతమంది సంతానం వల్ల సుఖపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంతానం వల్ల దుఃఖపడిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుంది? ఎలాగైనా వాళ్ళు దేవుడు వాళ్ళు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది చెడ్డవాడైనా మీ ఇంటికి ఆన్లైన్ పంపాడు, మంచివాడైనా మీ ఇంటికి ఆన్లైన్ పంపాడు. అది మావాడు మావాడు అని మీరు ఎందుకు అనుకున్నారంటే మీ దేహాల ద్వారా వచ్చారు కాబట్టి మీ వాళ్ళు అనుకున్నారు, కానీ మీ వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ ద్వారా అనిపించవలసిన పాఠాలు, వాళ్ళు నేర్పవలసిన పాఠాలు నేర్పుతారు. మన సామెతలు కూడా ఉన్నాడు, వాళ్ళు వచ్చే వరకు ప్రతి అత్తగారు బుద్ధిమంతి రాలే. అంటే మీరు అక్కడ మీ ఇంటికి వాడు చెడ్డవాడు అని మంచివాడు అంటే ఆయన ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఇంచక్ పంపేడు వాళ్ళని మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఇదంతా లీల. గురువు కళ్ళు మూస్తే చూస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. కళ్ళు మెరుగు కళ్ళు మూసుకుంటే చూస్తాడు, కళ్ళు తెరిస్తే వాడు చూచింది నీకు చూపిస్తాడు. లోపల ఆత్మానందం, బయట లీలానందం. ఈ ప్రపంచంతో భగవంతుడి లీల, జ్ఞాని దృష్టిలో భగవంతుడి అంతా నిజంగా ఇది ఒక లీల, ఇది ఒక డ్రామా. జ్ఞాని దృష్టి, జ్ఞాని దృష్టిలో ఒకటి సాగరోడ వేషం వేస్తాడు, ఒకటి మంగళ వేషం వేస్తాడు, ఒకటి రాజు వేషం వేస్తాడు. ఆ జ్ఞాని ఆ చాకర వేషం ఇస్తున్నాడు చాకరాడు అనుకోడు, రాజు వేషం ఇస్తున్నాడు రాజు అనుకోడు. అంటే డ్రామా. అలా లోకాన్నంతా కూడా డ్రామా చెప్పి చూస్తాడు. లోపల చూస్తే ఆత్మానం, బయట చూస్తే లీల. ఈ లీలను చూసిన ఆయనకు ఆనందం, లీలానందం, ఆత్మానందం. ఈ చాకరుడి వేషమే, మంగళుడి వేషమే, రాజుగారి వేషమే, మంత్రి గారి వేషమే, అన్ని వేషాలు వేషధారులు. చెప్తాడు చైతన్యం అవుతే ఒకటంటే ఒకటే. ఆ చైతన్యం అంతఃకరణమైంది ప్రతిబింబించడం వల్ల జీవుడు అవుతాడు. ఆ జీవుడు ఎంత నిజమో జీవుడు ధరించిన ఉపాధి కూడా చేయలేదు. లోపల నేను నేను అనుకుంటున్నాను కదా మనం, ఆ నేనెంత నిజమో నేను ధరించిన దేహం కూడా చేయలేదు. అంటే అదంతా కొత్త, ఇది కూడా అంతేపడు. అంచేత గురువు ఏం చేస్తాడు, లోపల ఆత్మ, బయటికి చూస్తే లేదా. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరైనా పేచీలు పెట్టుకుంటున్నారు అనుకోండి, ఆ గురువు కూడా పేచీలు చూస్తూ ఉంటాడు. సినిమాలో పేచీలు కింద చూస్తూ ఉంటాడు. సినిమాలో కూడా పేచీలు పడతా ఉంటారు, ఒకనాడు కొట్టుకుంటా ఉంటారు. ఇవన్నీ తెర మీద అన్ని జరుగుతున్నాయి కదా, అలాగే సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాడు. బయట లేదా, బయట లోపల ఆత్మానందం, బయట లేదా. వాడికి ఇస్తాడు జ్ఞానికి, ఇదొక లేదు, ఇదొక ఇల్యూజన్, ఒక ఇది ఒక రకమైన మాయ. అంచేత భగవంతుడు ఏం చెప్పాయంటే, మీ తెలియచేటల వల్ల ప్రకృతిలోంచి మాయలోంచి గుణాలలోంచి బయటకు రాలేరు. మీరు ఒక మాట మాట్లాడచ్చు, ఒక పని చేస్తే, మీరు ఒక మాట మాట్లాడచ్చు, ఒక పని చేస్తే అది గుర్తింపుడి కోసం కాకుండా అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడైన నాకు ఇచ్చేది మీకు చేస్తుంటే నా మాయ మీకు ధ్యానిస్తుంది, నాడు ఐక్యం అవుతాడు. ఆయన ఐక్యం అవుతుంటే బ్రహ్మం, ఈశ్వరు యొక్క స్వరూపం బ్రహ్మం. కృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తూ ఒక అధ్యాయంలో చెప్తాడు, నువ్వు బ్రహ్మమును పొందాలి, బ్రహ్మము పొందాలి, బ్రహ్మను పొందాలి అని చెబుతూ అర్జున ఆ బ్రహ్మము కంటే నేను వేడిగా లేని అవసరం అంటాడు. భగవద్గీత చెప్పింది బ్రహ్మ. అంటే గురువు చేసేది ఏంటి, కళ్ళు మూసుకుంటే చూస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. రూపాలు ఎంత అబద్ధమో, నామాలు ఎంత అబద్ధమో, గుణాలు కూడా అంతే అబద్ధం. ఒక మంచివాడు చెడ్డవాడు అవ్వచ్చు, ఒక చెడ్డవాడు మంచివాడు అవ్వచ్చు. అయితే మన యొక్క గమ్యం బ్రహ్మమే కానీ, సద్వస్తువే కానీ, గుణాలు కాదు. అయితే మంచి గుణాలు ఎందుకు కల్టివేట్ చేయమన్నారంటే నామరూపాయం మంత్రులు అంటారు. కూడా మీకేమొస్తుంది, సంతోషం వస్తుంది. మన బుద్ధి మంత్రులు మీరు ఏమనుకుంటున్నారు, ఏదో గుణాలతోటి, గుణాలతోటి ఆలోచ్యం పొందుతున్నారు. ఆ గుణాలతో అర్థం లేదనుకోండి, ఎవరైనా బుద్ధి మంత్రులన్నా మీకు సంతోషం రాదు. ఫాల్స్ ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఫాల్స్ నేమ్స్, వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ ఐడెంటిఫికేషన్ క్వాలిటీ, వాళ్ళ ఐడెంటిఫికేషన్ నై, వాళ్ళ ఐడెంటిఫికేషన్ నేమ్, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఫిజికల్ బాడీ. తెలియని వాళ్ళు వాళ్ళ బుద్ధితో తాదాత్మ్యం పొందుతారు. ఇదంత ప్రమాదం బుద్ధి వాడు కాదు కాబట్టి. అంచేత నువ్వు చేస్తున్న, నువ్వు చెబుతున్న మాటలు, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఏ పని చేసినా అంతర్యాముగా ఉన్నా నాకు సమర్పించి నా ఇంటి భక్తి కలిగి నువ్వు ఆ పని చేసుకుంటే నీకు ఎక్సలెన్స్ వస్తుంది, కాల పరిణామంలో పర్ఫెక్షన్ వస్తుంది. అంచేత నువ్వు అటాచ్మెంట్ లేకుండా, అటాచ్మెంట్ పేరు పెట్టి డ్యూటీ విడిచిపెట్టక, ఇక్కడ కృష్ణుడు చెప్పినది నీకు అటాచ్మెంట్ ఉందని నువ్వు చేయవలసిన డ్యూటీ విడిచిపెట్టకు. అటాచ్మెంట్ కంటే డ్యూటీ విశేషమైంది. అటాచ్మెంట్ కారణంగా డ్యూటీ విడిచిపెట్టకు. నువ్వు యథాష్టం చేసిన పొరపాటు అంటే అటాచ్మెంట్ గురించి అతను రాజ ధర్మం నిర్వర్తించలేకపోయాడు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ రీబర్త్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఎవ్రీథింగ్ నాన్ సెన్స్. అయితే నువ్వు రోజు చింత కానీ రేపు చింత కూడా లేకుండా నీ పనేది నువ్వు చూసుకో, నీ పనేది నువ్వు చూసుకో. భగవంతుడు నీ దేహానికి ఏ పని అయితే కేటాయించాడో అది ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు కూడా మీ సొంతం కాదు, భగవంతుడు వాడే. అయితే వాళ్ళ పట్ల డ్యూటీ చెయ్యి, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. డ్యూటీ చెయ్యి, అటాచ్మెంట్ పెట్టుకి పెట్టుకోవద్దు. డ్యూటీ చేయటం వల్ల నీకు పాపం రాదు, అటాచ్మెంట్ పెట్టుకుంటే పాపం వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, భగవంతుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు నీ వాళ్ళు కాదు, నా వాళ్లే. వాళ్ళు నీ వాళ్ళు కాదు, వాళ్ళు నా వాళ్లే. మరి మావాళ్ళు 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 అని ఎందుకు అనుకుంటున్నావు? మీ దేహాల ద్వారా మీ ఇంట్లోకి సిద్ధమయ్యారా? వాళ్ళు మా వాళ్ళు అనుకుంటున్నాం, నీ వాళ్ళు కాదు, దేవుడు వాళ్లే. ఈ సృష్టిలో భగవంతుడి సంకల్పం లేకుండా చైతన్యం, ఆ చైతన్యం చాలు ఒక కదలిక లేకుండా, ఆ చైతన్యం చాలు ఎరుక లేకుండా సృష్టిలో గట్టి పరకు కూడా కదలటానికి వీళ్ళే. ఇదంతా జడమే. నీ శరీరం, మనస్సు, బుద్ధి, పంచిపోతాడు అన్ని జడమే. చైతన్యం తాలూకు ప్రేరణ లేకుండా ఈ విషయాలు ఖగోళం, ఈ లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా ఖగోళం కూడా ఎప్పుడు ఏది జరగటానికి వీల్లేదు. ఈ సృష్టికంత అధ్యక్షుడు ఈశ్వరుడే. నీకు నాకు జీవకోటికి పంచిపోతాలకి ఈ సృష్టికంతా కూడా అధ్యక్షుడు ఎవడు? ఈశ్వరుడికి. ఆయనకి తెలియకుండా జరగటానికి వీల్లేదు, జరగదు. స్నేహితుడు ఉన్నాడు చూడండి, ఆయనకి ఈశ్వరుడికి తెలియకుని ఇదంతా జరిగిపోతుందని మీరు అనుకుంటే మీ అనాకత్వాన్ని గుర్తు అపృష్టి ఫ్రెండ్ అన్నాడు కదా, చూడటానికి మనకి ఏం చెప్పైతే మనిషి గుర్తిగా చూస్తే సరిపోతే నాలెడ్జ్ ఉండాలండి. మహాభారత ఎంత అయిపోయింది, కౌరవులు చచ్చిపోయారు, తాతగారు చచ్చిపోయారు, ఎంత వీళ్ళందరూ కౌరవులు ఎలా ఉన్నారని అడుగుతాడు అంటున్నాడు. అంటే అది నూతిలో కప్పులు అంటారు వాళ్ళు. ఏమంటారు? నూతిలో కప్పులు అంటారు వాళ్ళు. ఏం తెలియదు వాళ్ళకి. అంటే మీరు ఆ బాపటి జనాన్ని, ఆ ముద్దుల్ని ధనుసంలో గల ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు, అలా అనుకోవద్దని వ్యాసుడు చెప్పాడు. అది ఈ ముద్దబ్బాయిలు అందరిని చూసి, ఈ ముద్దబ్బాయిల్ని చీవుడు ముట్టేసి తిరిగే వాళ్ళు అందరినీ ఆత్మజ్ఞానం అనుకుంటున్నారేమో, అని ఆత్మజ్ఞానం అనుకోవద్దని. అంటే నువ్వేదో దండ పెట్టుకుని పని దొంగ అవ్వద్దు. నువ్వు నీ శరీరం ద్వారా నువ్వు చేయవలసి, భగవంతుడు నీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. ఈ మాటలు ఒకసారి భగవంతుడు చెప్తాంటే ఒక భక్తులతోటి, ప్రేమగా చేస్తే, ఇష్టంగా చేస్తే, ధ్యానం చెయ్యక్క, ధ్యానం చెయ్యక్కర్ లేకుండా జ్ఞానం వచ్చేస్తుందంటే ఎందుకు రాదు వస్తుందన్నాడు. ఈ వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇది జ్ఞానం. ఈ వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇది మెడిటేషన్. భగవాన్ ఏదో మాటల సందర్భంలో నీ భగవంతు అందరూ ఒక పని చేయరు. ఎవరికి కేటాయించి, నీ కేటాయించిన పని నువ్వు ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, శాంతిగా చెయ్యి. నీతో నువ్వు శాంతిగా ఉండు, పరిసరాలతో శాంతిగా ఉండు. ఎవరిని నువ్వు భయపెట్టకు, ఇతరులను చూసి నువ్వు భయపడకు. నువ్వు అలా శాంతిగా నీ పని నువ్వు చేసుకుంటే నీకు సుఖం తెలుస్తుంది, పని పూర్తి అవుతుందని చెప్తా అంటే మీరు ఎలా చెప్పారు నా పని చేస్తే ధ్యానం చేయక్కర్లేకుండా ధ్యానం వచ్చేస్తుందంటే ఎందుకు రాదు, వైనాడు వచ్చేస్తుందని చెప్పారు. ముగిస్తున్నాను. బజార్లో చాలా కూరగాయలు ఉంటాయి, మన అన్నం తినటానికి ఆ 100 కూరలు తెచ్చుకోక్కర్లేదు. ఏదో 1-2 కూరలు తెచ్చుకోండి, తెచ్చుకుని సాంబార్ ఎలా అయినా ఒకటి ఉంటుంది కదా, ఒక కూర సాంబారు పచ్చడి ఇది సరిపోతున్నాడు. అన్నం తినటానికి 100 కూరలు అక్కర్లేదు. మనం బాగుపడటానికి భక్తి మార్గమో, జ్ఞాన మార్గమో, కర్మ మార్గమో, ఏదో మనం బాగుపడటానికి ఒక పద్ధతి చాలు, ఒక మార్గం చాలు. అన్ని మార్గాలను కలగాపురగం చేసుకోక్కర్లేదు. మనం అన్నం తినడానికి ఒక కూర సరిపోతుంది, బజార్లోనూ 100 కూరలు తెచ్చుకోక్కర్లేదు. అలాగే భగవద్నుభవం పొందడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. నీకు నచ్చిన మార్గం, నీకు తేలిగ్గా ఉన్న మార్గం, నీకు ఈజీగా ఉన్న మార్గాన్ని నువ్వు ఎన్నుకుని ఆ రకంగా తరించు అర్జున. అది ఇక్కడ భగవాన్ బాగుపడటం ముఖ్యం. అది ఎలా తెలివితేటలు కూడా పెంచుకోవాలి మనం. పాడు స్నేహాలు చేస్తే ఉన్న తెలివితేటలు పోతాయి. ఇంతకుముందు మనం సంపాదించిందంటే అది పోతుంది. క్షవరం అయిన తర్వాత బుద్ధి వచ్చినా పెద్ద ప్రయోజనం లేదు. క్షవరం అయిన తర్వాత వివరం వస్తున్నారు కూడా, ఇదిగోపులే అయిపోయింది కదా, అయిపోయింది కదా. కొంతమందికి క్షవరం అయినా వివరం రాదు, కొంతైనా తెలియచేటటువంటి క్షవరం అయినా వివరం వస్తుంది. వివేకానంద అన్నాడు, ఈ గోడ తప్పు చేస్తుంది ఎప్పుడైనా. స్వామి వివేకానంద చోట అన్నాడు, ఈ గోడకు చూపించి ఈ గోడ ఎప్పుడైనా తప్పు చేస్తుందని అడిగాడు. అక్కడ కూర్చున్నాడు, తప్పు చేయదు అన్నాడు. ఎందుకు చేయదు, అది గోడ. అది గోడ తప్పేం చేస్తుందండి, అది గోడ తప్పు చే గోడ. మనిషి తప్పు చేయొచ్చు, ఓ మనిషి ఒక పొరపాటు చేయటంలో విశేషం లేదు, ఆ పొరపాటును సవరించుకోవడంలో విశేషం ఉంది. మనిషి ఒక పొరపాటు చేయటంలో విశేషం, ఆ పొరపాటును సవరించుకోవటంలో అతని విజ్ఞత ఉంది, అతని విచక్షణ ఉంది, అతని బుద్ధి సూక్ష్మత ఉంది. అంతేగాని ఈ గోడ పొరపాటు చేయలేదు, ఏం చేశారు, అది గోడ. గోడ ఏం పొరపాటు చేయలేదు కాబట్టి అది జ్ఞాని అంటారు దాని గోడ. ఈ గోడ జ్ఞాని కాదు, ఏం పొరపాటు చేయలేదు గోడ అని కల. అలాగని ఈ గోడని జ్ఞాన అంటారు. అంటే ఇది ఏ సందర్భంలో చెప్పాడంటే, ఆయన నీ జీవితంలోనే ఏదైనా పొరపాటు మిస్టేక్ చేయొచ్చు, నీ జీవితంలోనే ఏదైనా పొరపాటు చేయొచ్చు. ఆ పొరపాటు చేయటం కాదు, పొరపాటు కాదు అక్కడ ముఖ్యం. చేసిన పొరపాటును సవరించుకోవటంలో నీ విజ్ఞత ఉంది, నీ విచక్షణ ఉంది, నీ బుద్ధి బలం ఉంది, నువ్వు ఆ పొరపాటు నుంచి విడుదల పొందటంలో నీ సాధన బలం ఉంటుంది. ఒకవేళ నువ్వు అంటావేమో నేను ఏమి పొరపాటు చేయలేదని, నాకు జ్ఞానం వచ్చేస్తున్నా ఏమి ఈ గోడ పొరపాటు చేయలేదు, అయితే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అడిగాడు వివేకానంద. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా మంచి వాళ్ళు, జీవితంలో ఏం పొరపాట్లు చేయలేదు అనుకో, వాళ్ళు వాళ్ళు అనుకుంటారు. మీరు అనుకునేది నిజమైతే మీకు ఆత్మజ్ఞానం ఏంటి కలగలేదు. చాలా మంది ముద్దులు ఏమనుకుంటారంటే అది ముద్దులు, అది ముద్దులని తెలీదు, పవిత్రులు అనుకుంటారు. ఏమనుకుంటారు, నిజంగా నువ్వు పవిత్రుడే అనుకుందాం. నువ్వు పవిత్ర పరమ పవిత్రుడికి ఆత్మజ్ఞానం కలుగుతున్నా ఉపనిషత్తుల ఒక సిద్ధాంతం ఉంది. నిజంగా నువ్వు పరమ పవిత్రుడైతే నీకు సెల్ఫ్ నాలెడ్జ్ ఎందుకు కలగలేదు. నిజంగా మీరు మంచివాళ్ళే అనుకుందాం, మంచివాళ్ళైతే మీకు జ్ఞానం ఎందుకు కలగలేదు, ఆత్మబుద్ధి ఎందుకు రాలేదు, దైవబుద్ధి ఎందుకు రాలేదు, దేహాత్మబుద్ధి నశించి ఆత్మబుద్ధి మీకు ఎందుకు రాలేదు, పరమాత్మతో మీకు తాదాత్మ్యం ఎందుకు రాలేదు. నూటికి నిలిపాళ్ళు పరమాత్మ పవిత్రుడు, నూటికి నిలిపాళ్ళు పరమ. నిజంగా మీరు కూడా పవిత్రులు అనుకుందాం, నిజంగా పవిత్రులు అయితే ఆ సద్వస్తుతో మీకు తాదాత్మ్యం ఎందుకు రాలేదు. ఈ ముద్దులు అందరూ కలిసి మేము పవిత్రులు అనుకుంటున్నారు. ఈ గోల్డ్లాగే చాలా మంది మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు, అది ఒక అమాయకత్వం. ఇంకా కృష్ణుని శ్రేయస్సు గురించి చెప్పాం కదా, మేము మంచివాళ్ళు. నిజంగా మీరు మంచివాళ్ళు అనుకుందాం అనుకుందాం, కాదని అనుకోవటం ఎందుకు? అది మీకు ఆత్మజ్ఞానం ఎందుకు రావటం లేదు? నిజంగా మీరు మంచివాళ్ళు అనుకుందాం, మరి మీకు ఆత్మజ్ఞానం ఎందుకు రావటం లేదు? రావాలి కదా నిజమైతేనే. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. మనకి లోపల మంచితనం లేకుండా మనకి ఏదో మంచితనం ఉంటే ఏదో మంచితనం ఉందనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకోవటం. ఇతరులు ఎవరు మనల్ని మోసం చేయక్కర్లేదు, మనల్ని మనమే మోసం చేసుకోవటం. నువ్వు మంచివాడు అని, నువ్వు బుద్ధిమంతుడు అని నీకు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? మోక్షదాత ఇవ్వాలి. నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు అనుకోవాలి నువ్వు బుద్ధిమంతుడు. నీ అహంకారం అనుకుంటే కుదరదు. ఇంకోటి, ఎవడైనా నేను బుద్ధిమంతుని అనుకుంటున్నాడనుకోండి, వాడు శుభ్రంగా పాడైపోయాడని అర్థం. ఇందులో మీరు పైకి అనపోయారు, మేము బుద్ధిమంతులు అనుకుంటున్నారనుకోండి, మీరు శుభ్రంగా పాడైపోయారని అర్థం. ఏ బుద్ధిమంతుడు నేను బుద్ధిమంతుడు అనుకోడు, ఏ మంచివాడు నేను మంచివాడని అనుకోడు. అసలు నిజమైన మంచివాడికి వాళ్ళు మంచితనం ఉన్నట్టు కూడా వాడికి తెలియదు. అంటే గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్, గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్ విత్ నాలెడ్జ్. గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్ విత్ నాలెడ్జ్. గుడ్నెస్ అయితే సరిపోదు. తర్వాత మనం విచక్షణ పెంచుకోవాలి, వివేకం పెంచుకోవాలి, డిస్క్రిమినేషన్ కొంచెం, లేదా చేసి స్నేహాలు మంచిగా ఉండాలి. అధ్యయనం చేసే గ్రంథాలు కూడా అది మనకు ఉపయోగపడేలా ఉండాలి. అయితే మనం పెరిగే వాతావరణం బాగుండాలి, మనం మెసిలే వాతావరణం బాగుండాలి. పెరిగే వాతావరణం మనకి, మన ఆరోగ్యానికి మంచి నీరు, మంచి గాలి ఎలా కోరుకుంటామో మన ఆధ్యాత్మిక పురోగతికి సజ్జన సాంగత్యం కూడా అటువంటి. మన ఆరోగ్యానికి మంచి నీళ్లు, మంచి గాలి, నీళ్లే కదా ముఖ్యం. ఎలా కోరుకుంటాం, వాటర్ని ఎయిర్ని మంచిగా ఉండాలని, పొల్యూషన్ లేని వాటరు, పొల్యూషన్ లేని ఎయిర్ ఎలా మనం కోరుకుంటామో అలాగే మీ మనస్సు యొక్క వికాసానికి, మన మనస్సు యొక్క వికాసానికి శంకరాచార్య వారు చెప్పారు, సజ్జన సాంగత్యం వల్ల నీకు వైరాగ్యం కలుగుతుందని చెప్పాడు. నీ ప్రయత్నం లేకుండా సజ్జన సాంగత్యం వల్ల నీకు లోకం మీద ఉన్న మోహం తగ్గుతుందని చెప్పాడు. ఏ విషయాలైతే మనల్ని లోకానికి బంధిస్తున్నాయో ఆ విషయాలన్నీ తెగిపోతాయని చెప్పాడు సజ్జన సాంగత్యం. అయితే అది ఎప్పుడో కాదు, సబ్జెక్ట్ మీకు ప్రాపర్ గా అర్థమవుతుంటే ఇప్పుడు తాడు మనకు పవన్గా కనిపిస్తుంది. మనం లైట్ తీసుకెళ్లి ఫోకస్ చేసామనుకోండి, దేని మీద అండి? తాడి మీద. ఫోకస్ చేస్తే ఇప్పుడు సర్పబుద్ధి పోతుంది, ఇది సర్పం అనుకునే బుద్ధి పోతుంది. అలా మీరు అంతర్యామి మీద మీకున్న శక్తిని అంతా, మీకున్న శక్తియుక్తులు, మీ శిక్షణ అంతా అంతర్యామి లోపల అంతర్యామి మీద ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇతర చింతలు లేకుండా, చిల్లర చింతలు లేకుండా, అన్ని చింతలు లేకుండా మొత్తం మీ వివేకంతో, మీ విచక్షణతో అంతర్జామి మీద ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, అది ఉన్నదన్నట్టు మీకు వ్యక్తం అవుతుంది. అప్పుడే ఉన్నదన్నట్టు వ్యక్తం అవుతుంది. ఉన్నది ఎప్పుడైతే ఉన్నట్టు వ్యక్తమైందో, లేదు లేనట్టు తెలుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో టార్చర్ అయితే సరిపోదు. తాడి పాన్ కింద కనిపిస్తాంటే అక్కడికి వెళ్ళి టార్చ్ లైట్ ఫోకస్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది ఏమని అది తాడే పాన్ కింద కనిపిస్తాను. మరి అప్పుడు మీకు ఏం పోతుంది? భయం పోతుంది. లైట్ ఇంటికే ఉంటే సరిపోదు, దాన్ని ఫోకస్ చేయాలి. అక్కడ మనకున్న వివేకం, మనకున్న విచక్షణ ఆత్మాన్వేషణకి, సత్యాన్వేషణకి మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఇది రమణ మహర్షి గారు చెప్పారు. నీకు మనస్సు ఉంది, దేహం ఉంది, మనోదేహం ఉండాలి. నీకు మనస్సు ఉంది, దేహం ఉంది, నీ మనస్సుకి దేహానికి ఆధారం ఉన్న అంతర్యామి నువ్వు ఎరుకు లేకపోతే దాని తాలికి తాదాత్యం, నీకు శరీరంతో తాదాత్యం ఎలా ఉందో అంతర్యామితోటి నీకు తాదాత్యం లేకుండా నీ ఫిజికల్ బాడీకి డెత్ వస్తే నువ్వు అనుభవించే నష్టం ఎంత అంతా కాదు. అంతేకాదు ఒకవేళ నీకు అంతర్యామితో తాదాత్యం లేకుండా ఏదో లోకానికి సంబంధించిన విషయాలు ఏదైనా సాధించినా అదంతా స్వప్న సమానం. ధృతరాష్ట్రుడు ఏదో రాజ్యం పోయింది, అందరూ చచ్చిపోయారు అనుకుంటాం. ఇంక పాండవులు ఏదైనా అన్నం పెంచే తిని కారక్షేపం, ఏదో పప్పు చారు, ఈ పాండవులు ఏదో పప్పు చారు ఏదో పెడతాను. దానికి మహాసామ్రాజ్యం రారాజు దుర్యోధన్ రాజులకు రాజు, వాడి దగ్గర సామంతరాజు రానే కొండవ పెద్ద రాజ్యం. ఈ గొడవ ఎందుకు లేని ధృతరాష్ట్రం ఒక మాట అన్నాడు. స్వప్నంలో బంగారం కనిపిస్తే, స్వప్నంలో బంగారం మనకు దొరికింది అనుకోండి, చాలా బాగుంది, చాలా బాగుంది, బంగారం దొరికేసింది, బంగారం దొరికేసింది అనుకుని సంతోషించే లోపల మెలకు వచ్చేస్తుంది, ఆ బంగారం అంతా పోతుంది. అలాగే నాకు ఈ రాజ్యం స్వప్నంలో బంగారం కనిపించినట్టు ఈ రాజ్యం అంతా పోయింది అన్నాడు. స్వప్నంలో బంగారం కనిపించి ఆ స్వప్నం అయిపోగానే దొరికిన బంగారం మెరుకు వచ్చే వరకు సంతోషిస్తాడు. బంగారం చూసి తర్వాత ఏమో సంతోషించడానికి, స్వప్నంలో బంగారం కనిపించి వెళ్ళిపోయినట్టే ఈ రాజ్యం అంతా కనిపించింది, వెళ్ళిపోయింది అంటాడు ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు చెప్పిన ఒక వాక్యం చాలు. We are such a stuff as dreams are made on. Dream stuff. We are such a stuff as dreams are made on. Our little life is rounded with a sleep. Our little life is rounded with a sleep. Yanta rajyo, yanta rajyo, yanta rajyo anukunwana anta poindu. ఎంతకాలం చింతే తరుగుతున్నా అనుకున్నాను, అంత వెళ్ళిపోయాను. చివరికి పిండాకుడు పాండవులు పెడితే తినాలి. అక్కడ పాండవులు కౌరవుల దాకా మీరు వెళ్ళద్దు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 1500 ఎకరం ఉండి 2000 ఎకరం ఉండి చివరి రోజుల్లో తిండికి లేకుండా ఇబ్బంది పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక పొలం అన్నం ఉండదు, పొలం అన్నం ఉండదు, మనుషులు ఉండాలి అన్నం. కానీ 2000 ఎకరం అన్నం ఉండదు, మనుషులే ఉండాలి. కానీ ఉండేవాళ్ళు లేరు అనుకోండి, 2000 ఎకరం ఇంటికి వచ్చి మనకు అన్నం ఎక్కడ వండి పెడుతుంది? ఎక్కడో ధృతరాష్ట్రుడి దాకా వెళ్ళక్కర్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా 1500 ఎకరం 2000 ఎకరం పెట్టుకుని చివరికి ఇది లేక అని వండి పెట్టేవాళ్ళు లేక ఎలా ఉన్నారు హవ్వారి అని అడిగేవాళ్ళు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని అర్థం. అదో రకమైన ప్రారంభం. ఏంటది అదో రకమైన ప్రారంభం. ఎక్కడో ధృతరాష్ట్రుడి దాకా వెళ్ళిపో అక్కర్లేదు మనం. ఇవన్నీ వదిలేని ఇంకా ఆఖరి మాట చెప్తున్నాను. వ్యాసుడు ఏమన్నాడు? ఇవాళ వ్యాసుడి బర్త్డే. ఏంటిది వ్యాసుడి బర్త్డే? వ్యాసుడు ఏమన్నాడు? రకరకాల మనుషులు సృష్టిలో ఉన్నారు. ఎంతమంది రకరకాల మనుషులు అందరినీ భారతంలో చూపించేశారు. ఈ రకరకాల మనుషులందరినీ కూడా భారతంలో చూపించేశారు. ఇది ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, లోకంలో లేనిది భారతంలో ఉండొచ్చు, భారతంలో లేనిది లోకంలో ఏ మూల ఎక్కడ లేదు అన్నది. అట్టి వ్యాసుడి జన్మదినం వస్తాను. అట్టి వ్యాసుడి జయంతిని ఈ రోజు జరుపుకున్నాం. మీకు అందరికీ వందనములు. ఇది జ్ఞానయజ్ఞం. ఇందులో కనీసం ఒక్క మాట, ఒక వాక్యము, వాక్యము దేవుడై ఉన్నది. ఒక్క వాక్యం మీకు రిమెంబరెన్స్ లో ఉంటే, మన ఇక్కడ అనేక వాక్యాలు మాట్లాడుకున్నాం, అనేక పలుకులు, అనేక వచనములు ఇక్కడ మనం ఉదహరించుకున్నాం శాస్త్రాల్లో మాటలు. ఇందులో ఒక్క వాక్యం, మనం ఇంతవరకు చెప్పుకున్న మాటల్లో వచనాల్లో ఒక్క వచనం, ఒక వాక్యం మీ గుండెకు పడితే మీరు బాగుపడతారు. ఇంకో మాట ముగింపుగా చెప్తున్నాను. ముక్తులే లేని సుఖం భక్తిలో ఉంది. ముక్తులే లేని సుఖం భక్తిలో ఉంది. ఎప్పుడు ఉన్నది? నీ ఇంద్రియములు, నీ మనస్సు సహజంగా, నీ ఎఫర్ట్ లేకుండా, నీ ప్రయత్నం లేకుండా సహజంగా ఈశ్వరుడు వైపు ప్రవహిస్తుంటే, నీరు నెలక నుంచి పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అదేవిధంగా నీ ఇంద్రియములు, నీ మనస్సు కూడా ఈశ్వరుడు వైపు ప్రవహిస్తుంటే ఆ భక్తిలో ఎక్కడ ముక్తిలో కూడా ఈ సుఖం లేదని నీకు అనుభవంలోకి వస్తుంది. అటు భక్తిని మీరు అందరూ సంపాదించుకోవాలని అటువంటి వ్యాసానుగ్రహం వల్ల ఈ రోజున మనం వ్యాసుడి యొక్క జన్మదినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి ఆ వ్యాసానుగ్రహం వల్ల, వ్యాసుడు అంటే నారాయణుడే, వీటి చేతులు తేడా, అటువంటి వ్యాసానుగ్రహం వల్ల మనకి అటువంటి మంచి బుద్ధి కలుగుతున్నారని, అటు భక్తి కలుగుతున్నారని, ఈశ్వరుడి పాదాల పట్ల మనకు విశ్వాసం కలుగుతున్నారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.